ప్రియమైన ఆత్మబంధువుల, ధ్యానం చేసేది మనస్సు, ధ్యానం చేసి నశించవలసింది కూడా మనస్సే. అంటే దాని దాన్ని చంపుకుంటుందే మనస్సు, దాని దాన్ని అణచుకుంటుందే, అది సాధ్యపడుతుందని అడుగుతున్నారు ప్రశ్న. ధ్యానం అంటే ఒక తలంపుని అంటి పెట్టుకుని ఉండటం. మనకు అనేక తలంపులు వస్తున్నాయి. ధ్యానం అంటే అక్కరలేని అవసరం లేని దాన్ని గెంతి వేయటం, ఎలిమినేట్ చేయటం, రిమూవ్ చేయటం. మనకు అవసరం లేని దాన్ని, అంటే మన స్వరూపానికి అనుభవానికి రావటానికి అవసరం లేని విషయాన్ని గెంతి వేయటం, వాటిని రిమూవ్ చేయటం ధ్యానం. అంటే మనకు గాఢ నిద్రలో ఆత్మ ఉంది, జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మ ఉంది, మూడవస్థల్లోనే ఆత్మ ఉంది, సత్యం మూడవస్థలోనే ఉంది. ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేనిది సత్యం కాదు, ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేనిది సత్యం కాదు. మూడు అవస్థల్లోనే సత్యం ఉంది, మూడు కాలాల్లోనే సత్యం ఉంది. గాఢ నిద్రలో సత్యం ఉంది, జాగ్రత్త అవస్థలో కూడా సత్యం ఉంది. కానీ గాఢ నిద్రలో ఆత్మ ఉంది, కానీ అక్కడ అశాంతి లేదు, దుఃఖం లేదు గాఢ నిద్రలో. జాగ్రత్త అవస్థలో ఆత్మ ఉంది, కానీ అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే ఈ కల్పించబడుతున్నాయి, జాగ్రత్త అవస్థలో అశాంతి దుఃఖం కల్పించబడుతున్నాయి. ఈ అశాంతి దుఃఖం గాఢ నిద్రలో లేదు, జాగ్రత్త అవస్థలో వస్తుంది. ఆత్మ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అశాంతి అంటే ఒక తలంపు, దుఃఖం అంటే ఒక తలంపు, రాగం అంటే ఒక తలంపు. ఈ తలంపుల రూపంలో అశాంతి వచ్చినా దుఃఖం వచ్చినా తలంపుల రూపంలో వస్తాం. అంచేత ఆ అశాంతిని ఆ దుఃఖాన్ని ధ్యానం చేసి జపం చేసి సాధన చేసి విచారణ చేసి తొలగించుకోగలిగితే అవి కల్పించబడ్డాయి, అది నిజమైతే పోదు. అశాంతి నిజమైతే పోదు, దుఃఖం నిజమైతే పోదు, టెన్షన్ కూడా అది నిజమైతే పోదు. అది ఆత్మయందు కల్పించబడ్డాయి, కల్పించబడ్డాయి కాబట్టి సాధన చేస్తే పోతాయి. అంటే ఆత్మయందు కల్పించబడ్డాయి కాబట్టి నీకు జాగ్రత్త అవస్థలేని స్వప్న గాఢ నిద్రలో లేని అశాంతి, గాఢ నిద్రలో లేని దుఃఖం నీకు జాగ్రత్త అవస్థలో వస్తున్నాయి. వాటిని తొలగించడానికి నువ్వు చేసే ప్రయత్నం సాధన, వాటిని తొలగించుకోగలిగితే నువ్వు జపం ద్వారానో ధ్యానం ద్వారానో తొలగించుకోగలిగితే అప్పుడు నీకు వస్తువు అనుభవంలోకి వస్తుంది. అదే సాధన, ఏక వస్తువుని చింతించడమే ధ్యానం. కానీ అది చేసేది మనస్సే, అది చేసేది మనస్సే. ధ్యానం అంటే ఒక తలంపు నుండి అంటిపెట్టుకోవటం, ఒకే తలంపు మీద ఒకే వస్తువు మీద మనస్సు నిలబెట్టి ఉంచటమే ధ్యానం. ఆ ఏక చింతన ఇతర తలంపులన్నింటినీ దూరం చేస్తుంది. అంటే నీ ఒకే వస్తువుని చింతిస్తుంటే అనేక ఇతర తలంపులు వస్తున్నప్పటికీ వాటికి నీ మైండ్లో నువ్వు ప్లేస్ ఇవ్వటం లేదు కాబట్టి ఎలా వచ్చినాయో అలాగ మళ్ళీ వెనక్కిపోతాయి. అనేక తరం ధ్యానం చేసేటప్పుడు కూడా అనేక తలంపులు వస్తూ ఉంటాయి. ధ్యానం అంటే ఒక యుద్ధం లాంటిది, ఒక యుద్ధం లాంటిది ధ్యానం. నువ్వు ధ్యానం చేసేటప్పుడు కూడా అనేక తలంపులు వస్తూ ఉంటాయి. కానీ ఏ వస్తువునైతే ధ్యానిస్తున్నావో జపిస్తున్నావో అక్కడ మనస్సు ఆ వస్తువుని నిలబడి ఉంటుంది కాబట్టి ఇతర తలంపులు వచ్చినప్పటికీ మనసులో వాటికి ప్లేస్ దొరకదు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి, బ్యాక్ అవుతూ ఉంటాయి. అంటే ఇట్లా నిలుచుకోవడానికి మనసులో నిలబడి ఉండటానికి వాటికి అవకాశం ఉండదు. అంటే ఈ పనిలో ఉంది ఈ మనస్సు, అంటే ఏక వస్తువుని చింతిస్తూ ఉంది కాబట్టి అవి వెనక్కి పోతూ ఉంటాయి ఇతర తలంపులు అన్నీ కూడా. అంటే ఒకే తలంపు మీద మనస్సు నిలబడి ఉంటే ఇతర తలంపులు వచ్చినప్పటికీ వాటికి ఫుడ్ దొరకదు, అవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకటి ఆవరణ దోషం, విక్షేప దోషం, మల దోషం అని ఈ మనస్సుకు మూడు దోషాలు చెప్తారు. ఈ మల దోషం అంటే మన జన్మాంతరంలో ఉన్నటువంటి మనం పోగు చేసుకుని మనం తెచ్చుకున్నటువంటి వాసనలన్నీ కూడా మల దోషం. తర్వాత విక్షేప దోషం, విక్షేప దోషం అంటే మన శరీరం ఎక్కడుందో మనస్సు ఎక్కడ ఉండదు, మన శరీరం ఎక్కడుందో మనస్సు ఎక్కడ ఉండదు, చేతులు ఏ పని చేస్తున్నాయో మనస్సు ఎక్కడ ఉండదు. సరస్వతం అంటే చాలామందికి చదువు రాకపోవడానికి కారణం కూడా విక్షేప దోషం. ఆ పుస్తకం దగ్గర కూర్చుంటాడు, మనసు పుస్తకం దగ్గర ఉండదు, ఎక్కడ తీసిన మనం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం, లేదా స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. విక్షేప దోషం ఎవరికైతే లేదో వాడికి శరీరం చోట మనస్సు ఉంటుంది. ఆ విక్షేప దోషం అంటే మన మనస్సుని ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడదు, విక్షేప దోషం మాడదు, చెలిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు చెయ్యి ఇలా ఉందనుకోండి, ఈ చెయ్యి నిలబడమంటే నిలబడండి. అలా విక్షేప దోషం లేని వాడికి మనస్సు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుంది. విక్షేప దోషం మీకు కనుక ఎక్కువగా ఉంటే మీ మనస్సు బలంగా లేనట్టు అర్థం, మీ మనస్సు బలహీనతగా ఉన్నట్టు, వీక్మైండ్ అని అర్థం. ఎవరికైతే విక్షేప దోషం ఉందో వాడి మైండ్ చాలా వీక్ మైండ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడు ఆవరణ దోషం. ఆవరణ అంటే దొడ్డి. ఆవరణ అంటే దొడ్డి, దేహానికి సంబంధించిన బంధువుడు, ఆ దేహానికి సంబంధించిన స్నేహితులు ఓ దొడ్డి కింద ఉంటారు, ఆ దొడ్డి చుట్టూరు తిరుగుతూ ఉంటారు. గర్భవంతంగా బంధువులు స్నేహితులు అంత తప్పించి ఆ మనస్సు వికసించదు. పరిణామం ఆ దొడ్డిలోనే వాడు జీవితం పొడిగిన 100 సంవత్సరాలు బతికినా బంధువుల దొడ్లో దోమలు పెడతారు చూడండి, ఆ బంధువుల దొడ్లోనే తిరుగుతూ ఉంటుంది ఆ దూడ. అలాగే ఈ జీవుడు ఏం చేస్తా అంటే ఈ ఆవరణ దోషంలో తిరుగుతూ ఉంటాడు. ఏదో వాడు బంధువులు, వాడు స్నేహితులు, వాడు సంసారం, అక్కడి నుంచి మనస్సు బయటికి వెళ్ళదు, ఆ 4 గోడల మధ్యనే తిరుగుతూ ఉంటుంది. ఆవరణ అంటే దొడ్డి. ఈ మనస్సుకు ఈ 3 దోషాలు ఉంటాయి. మలదోషం. మలదోషం అంటే పూర్వజన్మల నుంచి వచ్చినటువంటి వాసన అంటిపెట్టుకుని ఉంటుంది. 2, విక్షేప దోషం. అంటే ఏ పని అయితే మనం చేస్తున్నాం ఆ పని మీద మనస్సు ఉండదు, ఇక్కడ పని చేస్తాను మనస్సు ఇంకో చోటకు పోతూ ఉంటాం. కాబట్టి దీనికే గాంధీ గారు చెప్తారు, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్తారు, ఒకవేళ మీ మనస్సు విక్షేప దోషం వల్ల మనస్సు ఎక్కడికైనా వెళ్ళిపోయినా, మీ మనస్సు వెళ్ళిపోతుంది కానీ మీ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పడవేయకండి, మీ శరీరాన్ని అక్కడ ఉంచండి, ఒక 5 నిమిషాలు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా మనస్సు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు సినిమా చూడాలని కోరిక కలిగింది అనుకున్నప్పటికీ, కోరిక కలిగితే కలగనివ్వండి, మీ శరీరాన్ని తీసుకెళ్లి సినిమాల్లో పడేయకండి, ఒక సినిమాలు చుట్టూరు తిరిగి 10 నిమిషాలు ఆడితే మనస్సు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. దాని అర్థం విక్షేప దోషంలో మనస్సు తిరుగుతుంది కానీ మీ బాడీని తీసుకెళ్ళి అక్కడ పడవేయకండి. ఈ 3 దోషాలు మనస్సుకు ఉంటాయి. ఈ 3 దోషాల్లోంచి ఈ జీవుని విడుదల చేయటం కోసమే సాధన యొక్క ప్రయోజనం. మీ శరీరం ఎక్కడుందో, మీరు ఏ పని చేస్తున్నారో, ఆ పని మీద మీ మనస్సు లేకపోతే, మీ శరీరంలో చోట మీ మనస్సు లేకపోతే మీకు విక్షేప దోషం ఉన్నట్టు, అంటే మీ మనస్సు బలహీనంగా ఉన్నట్టు గుర్తు. అది మీరు కొండ గుర్తు కోసం భగవాన్ చెబుతున్నారు. ధ్యానం వదలకుండా చేస్తే మనస్సు దృఢపడుతుంది. అంటే పట్టుదల ఉండాలి, ఏ పని సాధించడానికైనా పెర్సీవరెన్స్ ఉండాలి, పేషెన్స్, 1 ఓర్పు ఉండాలి, 2 పట్టుదల ఉండాలి. సహనం లేకపోతే మనం ఏది సాధించలేదు జీవితంలో, భౌతికమైంది కానీ అభౌతికమైంది కానీ. సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి, తెలివి ఉండాలి, విషయాన్ని గ్రహించే శక్తి ఉండాలి. అంతేకాని గ్రహించే శక్తి ఉండాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం గ్రహించిందని మనం ప్రాక్టీస్ చేస్తే ఏం అక్కర్లేదు. ఏ విషయం అయితే మనకు బాగా తెలుసుకున్నాము, ఏ విషయం అయితే మనం బాగా అవగాహన చేసుకున్నాము, దాన్నే మనకు ప్రాక్టీస్ చేస్తే మనకు అనుభవంలోకి వస్తుంది. ఆధ్యాత్మిక అంటే ఏమీ లేదు, ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తే మీ హృదయంలో ఉన్న ట్రూత్ మీకు వ్యక్తం అవుతుంది అంతే. అంటే ధ్యానం చేయగా చేయగా మనస్సు బలపడుతుంది. అంటే మీ మనసుకి ఏకాగ్రత వస్తుంది, మీ మనసుకి పవిత్రత వస్తుంది, మీ మనసుకి ప్రవీణత వస్తుంది. ధ్యానం చేయగా చేయగా మనసుకి ప్యూరిఫికేషన్ వస్తుంది. అది ధ్యానం యొక్క ప్రయోజనం. అది మనం భగవంతుని ధ్యానం చేయకపోతే భగవంతుడికి నష్టం ఏమీ లేదు. మన మైండ్ యొక్క ప్యూరిఫికేషన్ కోసమే మనం చేయాలి, మన కోసమే మనం చేసి పొందని, మన ఉద్ధారణ కోసమే. మనం దేవుడి నామాన్ని స్మరించకపోతే దేవుడికి నష్టం ఏమీ లేదు. మనం బాగుపడటం కోసమే మనం దేవుడి నామాన్ని మనం స్మరించాలి. అంటే ధ్యానం చేయగా చేయగా అది స్థిరపడుతుంది, దృఢపడుతుంది, దానికి ఒక స్థిరత్వం వస్తుంది, దానికి కాన్సన్ట్రేషన్ వస్తుంది. అది స్వామి వివేకానంద ఒక మాట అనేవాడు, జ్ఞానం అంతా నీ హృదయంలో ఉంది, ఆ హృదయంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడానికి నీ దగ్గర తారణం చేయలేదు. నువ్వు తారణ జ్ఞానం అనే పెట్టి నీ హృదయంలోనే ఉంది, కానీ ఆ పెట్టిని ఓపెన్ చేసుకోవడానికి నీ దగ్గర తారణం చేయలేదు. ఆ తారణం చేసి సంపాదించాలంటే నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేయటం ఏకాగ్రతనే తారణం చేయి వస్తుంది. ఆ తారణం చేయటం పెట్టి నీ దగ్గర ఉంది కాబట్టి ఓపెన్ చేసుకునే తారణం చేయి. ఎప్పుడైతే నువ్వు సంపాదించావో నువ్వు సాధన చేసుకుని పెట్టి నీ దగ్గర ఉంది కాబట్టి తారణం చేయి, నువ్వు సంపాదిస్తే ఓపెన్ చేసుకోవచ్చు అని. అది నీ హృదయంలోనే జ్ఞానం ఉంది అంటే నువ్వు ఏకాగ్రతనే తారణం చేయి, నువ్వు సంపాదించాలని. అయ్యా జీవితంలో ఏది సాధించాలన్నా మనిషికి ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేకపోతే ఏ మనిషి ఏది సాధించలేడు. రోడ్డు మీద పోయే ఒక సామాన్య మానవుడికి లేదా గ్రేటెస్ట్ సైంటిస్ట్కి ఒక గ్రేటెస్ట్ సైంటికి తేడా ఏంటంటే వారికన్న ఏకాగ్రత వీడికి లేదు. వారికన్న ఏకాగ్రత వీడు ఉంటే వీడు సైంట్ అవుతాడు, వీడు సైంటిస్ట్ అవుతాడు. అంటే ఏకాగ్రత ముఖ్యం. ఆ ఏకాగ్రత ధ్యానం వల్ల వస్తుంది. అది అందుకు ధ్యానం చెయ్యాలి. కొంతమందికి వాక్కు చాపల్యం ఉంటుంది. ఆ వాక్కు చాపల్యం తగ్గాలంటే కొంచెం మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనస్సులో చాపల్యం ఉంటుంది. ఆ మనస్సులో ఉన్న చాపల్యం తగ్గాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయగా చేయగా మనస్సు యొక్క వాండరింగ్ తగ్గుతుంది, అంటే దానికి ఉన్న చాపల్యం తగ్గుతుంది. మన ధ్యానం చేయగా చేయగా ఆ మనస్సులో ఉన్న వాండరింగ్ తగ్గుతుంది, మనస్సుకి చాపల్యం దౌర్బల్యం అనేది పెరుగుతుంది. భగవద్గీతలో 2వ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు అత్యంత నీచమైనది అత్యంత నికృష్టమైనది ఏదంటే హృదయ దౌర్బల్యం అని చెప్పాడు. నీ మనస్సులో ఉన్న దౌర్బల్యమే, నీ హృదయంలో ఉన్న దౌర్బల్యమే నువ్వు వికాసం పొందకుండా నీకు అడ్డొస్తున్నాడు. అత్యంత నీచమైనది నికృష్టమైనది మానవుడు హృదయంలో ఉన్న దౌర్బల్యమే. ఆ దౌర్బల్యం వల్లే అతను ఎన్లైటన్ అవలేకపోతున్నాడు మనిషి. అంచేత అర్జున అన్నిటికంటే నీచమైనది దౌర్బల్యం, ఆ దౌర్బల్యాన్ని నువ్వు తొలగించుకోవాలి, నువ్వు చేయవలసిన పని అదే అని చెప్పాడు. ఆ దౌర్బల్యం ఎలా పోతుందంటే ఈ ధ్యానం వల్ల, ఈ జపం వల్ల కూడా, ఈ విచారణ వల్ల కూడా హృదయ దౌర్బల్యాన్ని తొలగించుకోవచ్చు. క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నాడు. అన్నిటికంటే నీచమైనది హృదయ దౌర్బల్యం అని భగవంతుడు చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేయగా 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 అప్పుడు నీకు చాపల్యం పోతుంది, చపల చిత్తం పోతుంది, అప్పుడు నీకు సద్భావ స్థితి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వస్తుంది నీకు, లేదా ప్యూరిటీ కూడా కలుగుతుంది, డిజర్వ్ అవుతావు. బ్రహ్మానుభవం పొందటానికి నీకు అర్హతని యోగ్యతను కలగజేసేది నీ ధ్యాన బలం. మమ్మ నీ హృదయంలో ఉంది, దానికి సంబంధించిన అనుభవం నీకు లేదు. ఆ అనుభవం నీకు చేతికి అందాలంటే నీకు యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. వస్తువు దగ్గర ఉన్నప్పటికీ నువ్వు యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు. అంచేత ఆ యోగ్యత నీకు కలగటం కోసం ధ్యానం నీకు, ధ్యానం వల్ల బలం చేకూరుతుంది నీకు, ఆ బలం నీకు అనుభవానికి తీసుకొస్తుంది. నీ ధ్యాన బలం, నీ ధ్యానం బలం నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు అనుభవానికి తీసుకురావడానికి సహాయం చేస్తుంది. మనస్సు యొక్క చాపల్యం పోతుంది, అంటే దానికి ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రమైన మనస్సు, సున్నితమైన మనస్సు, సటిల్ ఇంటలెక్ట్, సుసూక్ష్మం మరీ సూక్ష్మమైన బుద్ధి అంతర్ముఖం అవుతుంది. స్థూల బుద్ధి అంతర్ముఖం కాదు, సూక్ష్మ బుద్ధి అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైన మనస్సుకి ఆత్మానుభవం పొందటానికి రోడ్డు తెలుస్తుంది. కానీ అంతర్ముఖమైన మనస్సుకి ఆత్మానుభవం పొందటానికి దారి ఏంటో తెలుస్తుంది. బాహ్యముఖంగా ఉన్న మనస్సుకి ఆత్మ దగ్గరికి ఎలా చివరికి ఆ దారే కనపడదు. తర్వాత నువ్వు ఎంత దూరం నడుస్తావనేది వేరే విషయం. ఆ బాహ్యముఖంలో ఉన్నవాడికి దారే కనిపించదు, రోడ్డే కనపడదు. అంతర్ముఖంగా ఉన్నవాడికి రోడ్డు కనిపిస్తుంది. ఆ అంతర్ముఖమైన మనస్సే ఆత్మను వెదకటానికి తగిన యోగ్యత కలుగుతుంది. అంటే ఈ ధ్యానం కూడా మనస్సును అంతర్ముఖం చేస్తుంది అని చెబుతూ సద్భావ స్థితి కలుగుతుంది, నీ మనసుకు ఉదాత్త స్థితి కలుగుతుంది, ఉన్నత స్థితి కలుగుతుంది, దానికి వివేకం కలుగుతుంది, డిస్క్రిమినేషన్ వస్తుంది. ఏది ఏది నిజం, ఏది అనిజం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఎప్పుడు ఉండేది, ఏది ఎప్పుడు ఉండేది, దాన్ని సాధించాలనేటువంటి ఒక సద్భావం నీకు కలుగుతుంది, సౌహృదం నీకు కలుగుతుంది. ధ్యాన బలం వల్ల ఎప్పుడైతే మనసు యొక్క చాపల్యం పోయిందో అప్పుడు నువ్వు ఈ జ్ఞానానుభవం పొందటానికి తాళం చేయి సంపాదించుకున్నట్టు అవుతుంది. అనేది సద్భావ స్థితి ఏర్పడుతుంది. నీ పూర్వజన్మ ప్రవృత్తిని బట్టి, నీ పూర్వజన్మ ప్రకృతిని బట్టి నువ్వు విచారణ చెయ్యి, ధ్యానం చెయ్యి, జపనం చెయ్యి, వెతుకు లేకపోతే ఆ వస్తువు కోసం అన్వేషణ చెయ్యి, ఆ ట్రూత్ కోసం సెర్చ్ చెయ్యి. నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి నీ పద్ధతిలో నువ్వు సాధన చేసుకో. చేసిగా చేయగా చేయగా నీ మనస్సు శుద్ధి అవుతుంది, నీ మనస్సు విశుద్ధం అవుతుంది, నీ మనస్సు ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే నీ మనస్సు బాగా శుద్ధమైందో, అందులో ఉన్న దోషాలు ఎప్పుడైతే రాలిపోయినాయో, అందులో బలహీనతలు ఎప్పుడైతే రాలిపోయినాయో, అంటే మనస్సుకి ఎప్పుడైతే చాపల్యం తగ్గిపోయిందో, ఆ మనస్సే ఆత్మగా పరిణామం చెందుతుంది. ఎప్పుడైతే నీ మనస్సును శుద్ధం చేసి అంతవరకు నువ్వు చేయవలసిన పని అంతవరకే, నీ మనస్సును ఎప్పుడైతే బాగు చేసుకున్నావో, నీ మనస్సును ఎప్పుడైతే బాగు చేసుకున్నావో, నువ్వు నువ్వు ప్రయత్నం చేసి నీ మనస్సును ఎప్పుడైతే ఉద్ధారకం చేసుకున్నావో, అప్పుడు ఆ శుద్ధమైన మనస్సే, ఆ ప్యూరిఫైడ్ మైండే, అదే ఆత్మాకారం చెందుతుంది. నువ్వు చేసే సాధన యొక్క ప్రయోజనం నీ మనస్సును ప్యూరిఫై చేసుకోవటమే, ధ్యానం యొక్క ఆ ప్రయోజనం కూడా అంతే అని చెబుతున్నారు. అంచేత భగవాన్ ఏం చెబుతున్నారంటే, న్యాచురల్ స్టేట్కి మనం రావాలి, నార్మల్ స్టేట్కి మనం రావాలి, ఆర్టిఫిషియల్ స్టేట్లో మనం ఉండకూడదు. ఇప్పుడు మనం అందరం నేను మనిషిని అనుకుంటున్నాం. స్త్రీలు నేను స్త్రీని అనుకుంటుంది, పురుషుడు నేను పురుషుణ్ణి అనుకుంటాడు. ఈ మనిషిని అనుకోవటం నార్మల్ స్టేట్ కాదు, అది న్యాచురల్ స్టేట్ కాదు. నేను ఉన్నాను అనుకోవటం నార్మల్ స్టేట్. అది ఏది నార్మల్ స్టేట్? అట నేను ఉన్నాను అంటే వాడు సహజంగా నేను ఉన్నాను అనుకుంటాడు, అంతే న్యాచురల్గా ఉన్నవాడు. నేను పురుషుణ్ణి అనుకోడు, నేను స్త్రీని అనుకోడు, నేను తక్కువని అనుకోడు, నేను గొప్పవాని అనుకోడు. వాడికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. వాడు దేనికి వాడికి ఏం కంపారిజన్ ఉండదు. కంపారిజన్ చేసుకోవడానికి రెండోది వాడికి ఉండదు, ద్వితీయం వాడికి ఉండదు. అంటే నేను ఉన్నాను అనుకుంటాడు. నేను స్త్రీని అనుకుంటే వాడు వాడి బాడీతో ఐడెంటిఫై అవుతున్నాడు, నేను పురుషుణ్ణి అనుకుంటే వాడి బాడీతో ఐడెంటిఫై అవుతున్నాడు, నేను డాక్టర్ని అనుకుంటే వాడి వృత్తితో ఐడెంటిఫై అవుతున్నాడు, నేను ఇంజనీర్ని అనుకుంటే వాడు ప్రొఫెషన్తో ఐడెంటిఫై అవుతున్నాడు. ఇలా వృత్తితోటి కానీ దేహంతో కానీ సెక్స్తోటి కానీ నీకు ఐడెంటిఫికేషన్ ఉన్నంతకాలం నువ్వు నార్మల్గా లేవు, న్యాచురల్గా లేవు. అంతే నేను ఉన్నాను అనేది నార్మల్ స్టేటు, అది న్యాచురల్ స్టేటు. నేను స్త్రీని నేను పురుషుని అనుకుంటే నువ్వు సెక్స్తో ఐడెంటిఫై అవుతున్నావు కాబట్టి నువ్వు న్యాచురల్ స్టేట్లో లేవు, నార్మల్ స్టేట్లో లేవు అని భగవాన్ చెబుతున్నారు ఇక్కడ. అంటే నీ నిజమైన స్వభావం శాంతి, నీ స్వభావం శాంతి ఎక్కడో లేదు, నీ స్వభావంలోనూ ఉంది, నీ స్వరూపంలోనూ ఉంది, కానీ నీకు ఎందుకు అందటం లేదు? ఈ రూపాలు కూడా ఉన్నాం, ఈ రూప దృష్టి జన్మ జన్మల నుంచి ఈ రూప దృష్టిలో పాతుకుపోయాం. మన మనసు ఎప్పుడు ఏదో రూపాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది, రూప దృష్టిలో పాతుకుపోయాం. మన స్వరూపం అరూపం, అందులో శాంతి ఉంది, అందులో సుఖం ఉంది, అందులో ఆనందం ఉంది, కానీ మన చేతికి దొరకటం లేదు. మన చేతికి దొరకపోవడానికి ఈ రూప దృష్టితో రూప దృష్టికి అలవాటు పడిపోయాం. ఒక రూపాన్ని పట్టుకుని పుట్టాం, ఒక రూపాన్ని పట్టుకుని పెరుగుతున్నాం, రూపాలు మారుస్తూ ఉంటాం. చచ్చిపోయేటప్పుడు కూడా ఏదో రూపాన్ని భావన చేస్తూ చచ్చిపోతాం. ఏ పుట్టడం రూపంతో పుట్టావు, చచ్చిపోయేప్పుడు ఏదో రూపాన్ని ధ్యానం చేస్తూ చస్తున్నావు, ఏదో రూపాన్ని తలపెట్టుకుంటూ చస్తున్నావు. అంటే రూపాలను మారుస్తున్నావు, ఆ రూపాన్ని ఈ రూపాన్ని వేసి తిరుగుతున్నావు. జీవితం పొడిగిన రూప దృష్టిలో రూట్ అయిపోయావు, నువ్వు రూప దృష్టిలో స్థిరపడిపోయావు. అంచేత ఆ వస్తువు ఏమో అరూపం, నువ్వు ఎన్నాళ్ళు చూసినా నీ మనసు ఏదో రూపాన్ని పట్టుకుని ఊరేగుతుంది. అంచేత నీ హృదయంలో ఉన్న శాంతి నీకు దొరకపోవడానికి కారణం ఈ రూప దృష్టి, నామ దృష్టి కారణం. అది వాటిని నశింపజేసుకోవడానికే నీ దేహానికి పరిమితమైన బుద్ధి, నీ పేరుకి పరిమితమైన బుద్ధిని నశింపజేసుకోవడానికి నీకు వివేకం కావాలి, వైరాగ్యం కావాలి, జ్ఞానము కావాలి, వికాసం కావాలి అని భగవాన్ చెబుతున్నారు ఇక్కడ. మనకి ఏం చేస్తున్నారంటే మన మనస్సును ప్యూరిఫై చేసుకోమని మనకి ఇన్విటేషన్ పంపిస్తున్నారు. మనస్సును ప్యూరిఫై చేయాలి, అది చాలా ముఖ్యం. మాటలో జాగ్రత్తగా ఉండాలి, నీ చేతల్లో జాగ్రత్తగా ఉండాలి. అంచేత మాట చేత ఈ మనస్సు నిదానంగా ఉండాలి. మనస్సు మాట చేత మూడు వంకరగా ఉండకూడదు, మూడు ఏకంగా ఉండాలి, నిదానంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అప్పుడు నీ మనస్సు యొక్క ప్యూరిఫికేషన్కి నీ మాట సహకరిస్తుంది, నీ చేత సహకరిస్తుంది, నీ మనస్సు కూడా సహకరిస్తుంది. శివుడు లైకారకుడు అంటున్నారు కదా, లైకారకుడైన శివుడిని మమ్మల్ని నన్ను ధ్యానం చేయమంటారు అడుగుతున్నాడు. లైకారకుడు అంటే శివుడు నిన్ను ఏం పాడు చేయడు, లైకారకుడు అంటే నీ దుఃఖాన్ని లయం చేస్తాడు, నీ దుఃఖాన్ని నాశనం చేస్తాడు. అంచేత శివుడిని కూడా నువ్వు ధ్యానం చేయొచ్చు. శివుడు నిన్ను ఏం పాడు చేయడు, లయకారకుడు అంటే నీ దుఃఖాన్ని లయం చేస్తాడు. ఒక స్వరూపాన్ని అనుభవంలోకి రావటానికి ఏ విషయాలైతే ఏ ఇంద్రియ సుఖాలైతే నీకు అడ్డుగా ఉన్నాయో వాటిని లయం చేస్తాడు, వాటిని ఎలిమినేట్ చేస్తాడు, వాటిని రిమూవ్ చేస్తాడు, వాటిని డిస్ట్రాయ్ చేస్తాడు, వాటిని భరం చేస్తాడు. అంటే నువ్వు శివుని కూడా ధ్యానం చేయొచ్చు. లయకారకుడు అంటే నువ్వు చెడ్డగా అర్థం చేసుకోకు, నీ దుఃఖాన్ని లయం చేస్తాడు, నీ అశాంతిని లయం చేస్తాడు, నీ అనారోగ్యాన్ని లయం, నీ మానసికమైన అనారోగ్యాన్ని లయం చేస్తాడు. అంటే నువ్వు శివుని కూడా ధ్యానం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు అంటున్నాడు. నీ ఆలోచనలు, నీ అనుమానాలు, నీ ప్రశ్నలు, నీ డౌట్స్ ఇవన్నీ కూడా మనస్సు క్రియేట్ చేస్తాను. మనస్సు ఎంత మనస్సు చేసే కూడా మనస్సే ఎంత ఈ బంధానికి కారణం ఎవరు, నీ మనస్సే. నీ మనస్సుకి బంధానికి కారణం ఎవరు, మనస్సే. నీ మోక్షం కావాలో నాకు మోక్షం కావాలని అడిగేది ఎవరు, మనస్సే. అంటే బంధం ఎక్కడుంది, మనస్సులోనుంది. మోక్షం ఎక్కడుంది, మనస్సులోనుంది. అంటే ఎప్పుడైతే మనస్సు నశించిందో దానికి ఇంకా బంధం లేదు, మోక్షం లేదు. మనస్సు నశిస్తే నీకు ఉన్న వస్తువు వ్యక్తం అవుతుంది, దానికి బంధం లేదు, దానికి మోక్షం లేదు. నీకు అర్థమవుతుంది, ఆత్మకి బంధం లేదు, ఆత్మకి మోక్షం లేదు. ఈ బంధం గొడవ, ఈ మోక్షం గొడవ ఎవరికి, మనస్సుకే. మనస్సు గారికి ఇవన్నీ కావాలి. ఏంటి, బంధం గొడవ కావాలి, ధ్యానం గొడవ కావాలి, మరి ఇంకేం కావాలి, మోక్షం గొడవ కావాలి, తెలివి చేతల గొడవ కావాలి, గొప్పలు కావాలి, ఈ తెప్పల పడేవి అన్ని ఎవరు, ఈ మనసు గారికి. చైతన్యంలో బంధం లేదు, చైతన్యంలో మోక్షం లేదు, చైతన్యంలో అశాంతి లేదు, చైతన్యానికి పుట్టుక లేదు, చైతన్యానికి చావుకు లేదు, చైతన్యానికి ముసలతనం లేదు, చైతన్యానికి ఇట్ ఈజ్ అబౌ 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 ఆల్ దీస్ థింగ్స్. మనం చెప్పుకునే గొడవలకి, మన మనసులో వచ్చే ఊహలకి, మన మాటలకి అది అతీతం. ఏది ఆ చైతన్యం? అతీతం. నిజమైన గురు ఎవడంటే చైతన్య స్వరూపుడు. వాడు వాడికి మాటలతోటి పని లేదు, వాళ్ళు మౌనంగా ఉంటే ఆ మౌనంలోంచి వచ్చే శాంతి తరంగాలు, ఆ మౌనంలోంచి వచ్చే కాంతి తరంగాలు శిష్యుడి యొక్క మనస్సును విశుద్ధం చేసి ఆత్మాకారం చెందింపజేస్తాయి. వాడే సద్గురువు. సద్గురువుకి మాటలతోటి పని లేదు, ఉపన్యాసాలతో పని లేదు, రాతలతోటి పని లేదు. వాడు సద్గురువు మౌనంలో ఉంటాడు. ఆ మౌనం మహాశక్తివంతం. ఆ మౌనం ఎటువంటిది? అది ఎనర్జీ లేకుండా ఉండదు, పవర్ లేకుండా ఉండదు, అది మహాశక్తివంతమైనది. ఆ మౌనంలోంచి, ఆ మౌనంలోంచి పుట్టి వచ్చే ఈ కాంతి ప్రవాహం, ఈ శాంతి ప్రవాహం, ఈ ఆనంద ప్రవాహం వచ్చి ఈ శిష్యుడి యొక్క మనస్సుని ధ్యానస్థితికి తీసుకుపోయి, వాడు ప్రయత్నం అక్కర్లేకుండా వాడి ధ్యానస్థితికి పోయి వాడి మనస్సును శుద్ధి చేసి, వాడి మనస్సును అంతర్ముఖం చేసి, నిజమైన గురువు ఆత్మరూపంలోనే ఉన్నాడు కాబట్టి ఆత్మానుభవం వాడికి కలగజేసే వరకు గురువు శిష్యుని విడిచిపెట్టడు. ఇదంతా మౌనంలోనే జరిగిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా మౌనంలోనే జరిగిపోతూ ఉంటుంది. మాట కంటే మౌనానికి శక్తి ఉందన్న సంగతి ఇంకా మనం గ్రహింపు రాలేదు. మాట కంటే మౌనానికి శక్తి ఉంది, మాట కంటే మౌనానికి శక్తి ఉంది. ఆత్మలోంచి తలంపు వస్తుంది, తలంపులోంచి మాట వస్తుంది. అంటే మాట ఆత్మకం మనవడవుతుంది. అంటే మౌనానికి అన్నిటికంటే శక్తి ఎక్కడుంది? మౌనమో మౌనం కావాలి, వాక్ మౌనం కాదు. మనసు ఎప్పుడైతే అణిగిపోయిందో అది నిజమైన నమస్కారం అన్నాడు భగవాన్. నమస్కారం అంటే చేతులు జోడించి నమస్కారం కాదు. నీ నమస్కారాలకి భగవంతుడు నీ నమస్కారాలకు మోసపోడు, నీ మాటలకు మోసపోడు. నీకు అహంభావన ఎంత ఉందో అది చూస్తూ ఉంటాడు, దాన్ని బట్టి నీకు మార్పులేస్తాడు. అంతేగాని నీ మాటలకి, నీ మాటలకి, లేకపోతే నీ ఊహలకి, లేకపోతే నీ నమస్కారాలకి, నీ కూర్చోటాలకి, నీ నించోటాలకి, నీ ఫిజికల్ ఎక్సర్సైజ్కి మోసపోయేటంతా అమాయకుడు కాదు ఈశ్వరుడు. నీవు ఒకటే చూస్తూ ఉంటాడు, నీలో ఎంతవరకు అహంభావన ఉంది, నీలో ఎంతవరకు కర్తృత్వ బుద్ధి ఉంది, నీలో ఎంతవరకు దేహ బుద్ధి ఉంది, అది ఒక్కటే చూసుకుంటూ ఉంటాడు. ఆడు చూసేది ఒకటే, నీలో ఎంతవరకు అహంభావన ఉంది అదే చూస్తూ ఉంటాడు, అదే చూస్తూ ఉంటాడు. నమస్కారం అంటే మనస్సు అణిగి ఉండటమేనే నిజమైన నమస్కారం. మనస్సు అణిగి ఉండటమే నిజమైన నమస్కారం. అది ట్రూ నమస్కార, ఫెయిత్ఫుల్ నమస్కార, అది లాయల్ నమస్కార. మనస్సు అణిగి ఉండటమే నిజమైన ఆ నమస్కారం. భగవాన్ అంటున్నారు, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు, కొంతసేపటికి నిద్రపోతావు, కొంతసేపటికి నిద్రపోతావు. తెల్లవారు లేగానే నేను హాయిగా నిద్రపోయాను, చక్కగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను అంటావు. ఏమంటున్నాడు, బుద్ధిని లేచిన తర్వాత రాత్రి అడిగి నిద్ర కలయం లేవనుకోండి, వాడికి ఏమి స్వప్నం లేదనుకోండి, స్వప్నం డీప్ స్లీప్ అనుకున్నది, అంటే డ్రీమ్స్ ఏమి రాలేదనుకోండి, నీకు కూడా మెరుపులోకి వచ్చాక ఏమంటాడంటే, రాత్రి చక్కగా నిద్రపోయాను, బాగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపట్టింది అని అంటావు. ఉన్నది నీ సహజ స్వభావం. ఎంచేదంటే నువ్వు చక్కగా ఎంచుకున్నావంటే, సహజంగా ఎంచుకున్నావంటే, నిద్రలో నిర్మలంగా ఎంచుకున్నావంటే, ఈ మనస్సు కూడా అక్కడ లేదు, ఈ మనస్సు కూడా అక్కడ లేదు, ఈ మనస్సు అనే తెంత అక్కడ లేదు, ఈ అహంభావన అనే తెంత అక్కడ లేదు, దేహబుద్ధి అక్కడ లేదు. ఎక్కడైతే అబద్ధం లేదో, ఎక్కడైతే అసత్యం లేదో, ఎక్కడైతే కల్పించుకున్నది లేదో, అంచేత నువ్వు అక్కడ చక్కగా ఉన్నావు, సహజంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నార్మల్గా ఉన్నావు, న్యాచురల్గా ఉన్నావు. నువ్వు నిద్రలో నార్మల్గా ఉన్నావు, అబ్నార్మల్గా లేవు. నిద్రలో ఎలా ఉన్నావు? నార్మల్గా ఉన్నావు. ఇంకేది నువ్వు కల్పించుకున్న గొడవలు అక్కడ లేవు, నీ మనస్సు యొక్క శిక్షణ అక్కడ లేదు. అంచేది మనసుకి ఫిక్షన్ అంటేనే ఇష్టం. అంచేది చదువుకునే వాళ్ళు కూడా ఫిక్షన్ ఎక్కువ చదువుతారు, భగవంతుడు చెప్పిన మాటలు తక్కువ చదువుతారు. ఇంచేది మైండ్ కూడా ఫిక్షనే, మైండ్ ట్రూత్ కాదు. అంచేది ఫిక్షన్ అంటేనే మైండ్కి ఇష్టం. ఫిక్షన్ కంటే ట్రూత్ గొప్పది. కానీ మైండ్ ఫిక్షన్కి అలవాటు పడుతుంది, కానీ ట్రూత్ వైపుగా ఆకర్షించబడదు. అది కూడా ఫిక్షనే కాబట్టి. అంటే ఏదైతే కల్పించుకుంటుందని మనస్సు, అది గాఢ నిద్రలో లేదు కాబట్టి అక్కడ నువ్వు చక్కగా ఉంటున్నావు. ఎక్కడ చక్కగా ఉంటున్నావు? జాగ్రత్త అవసరం. మనం చక్కగా లేము, ఏదో గొడవలతో బాధపడుతున్నాం. గాఢ నిద్రలో నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు సహజంగా ఉన్నావు, నువ్వు సుఖంగా ఉన్నావు. సహజ స్థితి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? గాఢ నిద్రలో ఉంది. రమణ మహర్షి గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్తారు, జాగ్రత్త అవస్థలో కంటే స్వప్నావస్థలో కంటే గాఢ నిద్రలోనే నువ్వు సత్యానికి దగ్గరగా ఉన్నావని. జాగ్రత్త అవస్థల కంటే స్వప్నావస్థలో కంటే గాఢ నిద్రలోనే నువ్వు సత్యానికి అత్యంత సమీపంలో ఉన్నావు. ఎందుచేతంటే అక్కడ నీకు కల్పించుకున్న గొడవలు ఏమి లేవు, నీ దుఃఖం అక్కడ లేదు, నీ టెన్షన్ అక్కడ లేదు, నీకు సెక్స్ గొడవలు అక్కడ లేవు, అధికారం గొడవ లేదు, నీ మనస్సు కల్పించుకునే గొడవ అక్కడ ఏది లేదు, ఈ పవర్ గొడవ లేదు, గోల్డ్ గొడవ లేదు, ఏమీ లేదు. అంటే నీ మనస్సు ఏదైతే కల్పించిందో ఆ కల్పించిన గొడవలు అక్కడ లేవు. అంచేది నువ్వు అక్కడ చక్కగా ఉండగలుగుతున్నావు, సహజంగా ఉండగలుగుతున్నావు, అంటే ట్రూత్కి దగ్గరగా ఉండగలుగుతున్నావు కాబట్టి నువ్వు అక్కడ చక్కగా ఉండగలుగుతున్నావు. ఎక్కడ గాఢ నిద్రలో అది ఎప్పుడూ సాగుతూనే ఉంది. కాకుంటే అది ఆ గాఢ నిద్రలో ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మ ఇప్పుడు లేదనుకోకు, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు గాఢ నిద్రలో, గాఢ నిద్రలో ఆత్మ ఉండి జాగ్రత్త అవస్థలో కనుక వస్తూ ఇప్పుడు లేకపోతే నిజం కాదు.
ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేకపోతే అది నిజం కాదు. ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో లేకపోతే అది నిజం కాదు. ఈ దేహం కొంతకాలం కిందట లేదు, కొంతకాలం కిందట లేదు, ఇది మళ్ళీ కొంతకాలం తర్వాత ఉండదు. ఇది మధ్యలో కొంతకాలం అటు ఇటు తిరుగుతుంది ఈ శవం. ఈ శవం ఎందుకు అటు ఇటు తిరుగుతుంది? ఇంచేంత అహంభావన ఉన్నంతకాలం మళ్ళీ మనకి శరీరం ధరించాలి. ఈ శరీరం ముసలిది అయిపోయినప్పటికీ, ఈ శరీరం మరణించినప్పటికీ అహంభావన ఉన్నంతకాలం మళ్ళీ మనం కొత్త దేహాన్ని తొడుక్కోవాలి. ఎంచేదంటే ఆత్మ దేహం లేకుండా ఉండగలదు, సత్యం దేహం లేకుండా ఉండగలదు, ప్రపంచం లేకుండా ఉండగలదు, దేవుడు లేకుండా ఉండగలదు. కానీ అహంభావం దేహం లేకుండా ఉండలేదు, ప్రపంచం లేకుండా ఉండలేదు, అలాగైనా ఉంటుంది, ఇలాగైనా ఉంటుంది. అంచేత అహంభావన నుంచి దేహం వస్తుంది, దేహం వస్తే ప్రపంచం వస్తుంది, ప్రపంచం వస్తే దేవుడు కూడా వస్తుంది. అంచేత రమణ మహర్షి గారు అనేవారు ఈ అహంకారానికి ఇప్పుడు దేహం సరిపోలేదు, ఈ ప్రపంచం సరిపోలేదు, దీని అందానికి దేవుడు కూడా కావలసి వచ్చాడు. ఈ అహంకారం అనే అందానికి శవం ఉంది, ఈ శవం సరిపోలేదు, ఓ లోకం ఒకటి ఉంది, ఈ లోకం సరిపోవటం లేదు, దీని అందానికి ఈ రెండు సరిపోకుండా ఒక దేవుడు కూడా కావలసి వచ్చాడు అట్టండి. దీని అందానికి ఈ అహంకారం యొక్క అందానికి దేవుడు కూడా కావలసి వచ్చాడు. అంచేతే అహంకారం కలిపి అహంకారం నశించటం వల్ల అహంకారం ఎప్పుడైతే నశించిందో అహంకారం కల్పించినవి కూడా నశించిపోతాయి. అంటే రోగకారం ఎప్పుడైతే నశించిందో రోగం కూడా తగ్గిపోతుంది. అంచేత న్యాచురల్గా నీ గాఢ నిద్రలో ఉన్న స్థితి నిజమైన స్థితి, నీ గాఢ నిద్రలో ఉన్న స్థితే నిజమైన స్థితి. గాఢ నిద్రలో నువ్వు సుఖంగానే ఉన్నావు, కానీ నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది, కానీ సుఖంగా లేవు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే గాఢ నిద్రలో ఉన్న సుఖం కావాలి, జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుకు కావాలి. ఈ రెండు సంపాదిస్తే నువ్వు మహాజ్ఞాని అయిపోతావు, మహాగురువు అయిపోతావు, శ్రీకృష్ణుడైన స్వరూపాన్ని ఇచ్చేస్తాడు. ఈ రెండు సంపాదిస్తేని ఏ రెండు సంపాదించాలి? నిద్రావస్థలో ఉన్న సుఖాన్ని, జాగ్రత్త అవస్థలో ఉన్న ఎరుకని. ఈ రెండు ఒకేసారి మనం అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు మహాజ్ఞానం అయిపోతావు. ప్రకృతిని నిలిచిపెట్టేస్తుంది, మాయ నీకు దారిచ్చేస్తుంది. అప్పుడు భగవంతుడు నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అప్పుడు భగవంతుడు నీకు వేరుగా ఉండడు, నీకు నేనుగానే అంటే నీ స్వరూపంగానే వ్యక్తమవుతాడు. ఒక జ్ఞానికి మాత్రమే నా స్వరూపాన్ని ఇస్తానని చెప్పాడు, ఆయనకి నాకు భేదం లేదన్నాడు. నీ శరీర మైసెల్ఫ్ అన్నాడు లేదా భగవంతుడు కృష్ణుడు. అంచేత ఆ జ్ఞాన అనుభవాన్ని పొందటానికి మనం ప్రయత్నం జీవితం యొక్క గమ్యం అది. జీవితం యొక్క దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టి నువ్వు వచ్చిన పని లేదు, నువ్వు చూసుకో అన్నాడు భగవంతుడు. ప్రారంభం ప్రకారం దేహం యాత్ర నడిచిపోతూ ఉంటుంది. నీ సంకల్పం మీద, నీ కోరిక మీద, నీ తెలివితేటల మీద ఆధారపడే దేహయాత్ర. అది రావాల్సింది ఏంటి? నీకు కష్టం వచ్చినా, నీకు సుఖం వచ్చినా అది ప్రారంభం యొక్క ఫలం. ఆ ఫలాన్ని బట్టి నీ దేహం ఏ అనుభవాలు పొందటానికి దేహం వచ్చిందో, అనుభవాలు పొందిన తర్వాత దేహం పడిపోతుంది. అంటే దేహాన్ని నువ్వు ప్రారంభానికి విడిచిపెట్టు, నువ్వు విచారణ చేసుకుని నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అది ఇక్కడ భగవాన్ సందేశం. ఇద్దరు ఏ స్థితిలో ఉన్నావో ఆ జాగ్రత్త అవస్థలో తెచ్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వు జీవుడుగా ఉండవు, అప్పుడు నువ్వు శివుడు అయిపోతావు, దేవుడు అయిపోతావు. కానీ భగవాన్ చెబుతున్నారు, ఎంత సరళంగా చెబుతున్నారు చూడండి, ఎంత చక్కగా చెబుతున్నారు చూడండి, ఎంత నిదానంగా చెబుతున్నారు చూడండి. నువ్వు జీవుడు జీవుడు అనుకుంటున్నావు, నిద్రావస్థని జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకో. జాగ్రత్త నిద్రావస్థని జాగ్రత్త అవస్థలోకి నువ్వు ఎప్పుడైతే తెచ్చుకున్నావో, నిద్రావస్థ ఎప్పుడైతే నీకు మెలకువలో ఉండగా నిద్రావస్థ నీకు అనుభవంలోకి వచ్చిందో, అప్పుడు నువ్వు జీవుడిగా ఉండవు, నువ్వు దేవుడు అయిపోతావు, శివుడు అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు శివుడు అయిపోయావో, శివుడు అంతటా ఉన్నాడు కాబట్టి నేను అంతటా ఉన్నాను, నేను లేని చోటంటూ లేదన్న అనుభవం నీకు వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు దేహం ఎక్కడుంటే అక్కడే ఉన్నాయని అనుకుంటున్నావు. ఇంచేది నీకు దేహం మాత్రమే ఇప్పుడు అనుభవంలో ఉంది. ఎప్పుడైతే ఆత్మ అనుభవంలోకి వచ్చిందో, ఆత్మ అంతటా ఉంది కాబట్టి నేను అంతటా ఉన్నాను అనుభవం నీకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఏమంటావు? శివుడిగా అయిపోతావు, దేవుడిగా అయిపోతావు. నువ్వు ఆ ప్రయత్నం చేయి, నీకే అప్పట్టు సోమరతనంగా ఉండకు, ఎంతకంత ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అనుగ్రహించి ఆయన అనుగ్రహం లేకుండా ఆయన స్వరూపాన్ని పొందలేము, ఆయన దయ లేకుండా ఆయన్ని పొందలేం. అంచేత ఆయన అనుగ్రహం పొందడం కోసం ఎటువంటి పని చేస్తే ఆయనకు సంతోషం కలుగుతుందో, అటువంటి పని చేయడానికి నీ జీవితం పొడుగున ప్రయత్నం చెయ్యి. అంటే భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడే పనే నువ్వు చేస్తూ ఉండు. అటువంటి వర్కే చెయ్యాలి. నువ్వు వర్క్ చెయ్యి, పని చెయ్యి. చేసే పని నిన్ను బంధించేటట్టు ఉండకూడదు. నిన్ను విడుదల, అజ్ఞానం నుంచి విడుదల పొందటానికి నువ్వు చేసే పని నీకు సహకరించాలి. అలా పని చెయ్యి. అందరం పని చేస్తున్నాం, ఆ చేసి పని ఎలా చేయాలో నేర్చుకుంటే బ్రహ్మానుభవం కలుగుతుందంటున్నారు రమణ స్వామి. కొంతమంది శివుడికి రూపం ఉందా, కృష్ణు ఉడుకు రూపం ఉందా అని అడుగుతూ ఉంటారు. భగవాన్ అంటున్నాడు వాడు దేవుడికి రూపం ఉందా లేదా అని అడుగుతున్నా, అసలు నీకే రూపం లేదు, దేవుడికి రూపం ఉందా అని అడుగుతానంటి, నీకు రూపం ఉందా నీకే రూపం లేదు అని చెప్పి, దేవుడికి నీకే రూపం లేనప్పుడు దేవుడికి రూపం ఎక్కడ ఉంటుంది? అది దేవుడికి రూపం లేదు, దేవుడికి పేరు లేదు, ఆ రూపాలు పేర్లు మనం కల్పించుకున్నాం. నీకు అర్థమవుతుందే, మనకి అంచేపు శవ దృష్టి, మనకి రూపదృష్టి, నామదృష్టి, రూపదృష్టిని దాటి నామదృష్టి దాటి గడప దాటి మనం బయటికి వెళ్ళైపోతున్నాం అని దేవుడు కూడా, మనకు రూపదృష్టి ఉంది కాబట్టి దేవుడికి రూపం కల్పించాం, మనకి పేర్లు అంటే ఇష్టం కాబట్టి దేవుడికి కూడా పేరు కల్పించాం. నీకు అర్థమవుతుంది, అసలు దేవుడికి రూపం ఉందా లేదని నువ్వు అడుగుతున్నావు. దేవుడికి అసలు నీకే రూపం లేదు, నీకే రూపం లేనప్పుడు ఇంకా దేవుడికి రూపం ఎక్కడ ఉంటుంది? భగవాన్ చెప్తాను నీకే రూపం లేదు, దేవుడి అంటే భగవాన్ నీ స్పృహలో నిద్రలో నీ రూపులో ఈ రూపులో నేను ఉన్నావా? మీరందరూ నిద్రపోతున్నారు. మీరు రాత్రి 9:00 or 10:00 మీరు అందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్రలో నాకు ఈ స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఎల్లమ్మని, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, ఏదైనా ఒక రూపంతో నువ్వు తాదాప్యం పొందుతున్నావు అని అడుగుతున్నారు భగవాన్. గాఢ నిద్రలో ఉండగా ఏదైనా ఒక రూపంతో నీకు తాదాప్యం ఉందా, నాకు శవం ఉంది, నాకు శరీరం ఉందని అనుకుంటున్నావా? నీకే నిద్రలో నీకు శరీరంతో ఏమి సంబంధం లేదు, నీకు నిద్రలో శరీరంతో సంబంధం లేదు. నిద్రలో ఉన్నవాడు బాడీలెస్, నిద్రలో ఉన్నవాడు గాడ్లెస్, నిద్రలో ఉన్నవాడు వరల్డ్లెస్. వాడికి దేహం గొడవ లేదు, దేవుడు గొడవ లేదు, లోకం గొడవ లేదు, ఏమీ లేకపోయినా వాడు మటుకు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒక ఆకారంగా లేడు, ఒక దేహంగా లేడు, ఒక ప్రపంచంగా లేడు, ఒక దేవుడి గొడవ లేడు, బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, ఇవన్నీ ఏమీ లేకుండా వాడు మటుకు ఉన్నాడు. నేను లేనని అన్నాడు గాఢ నిద్రలో, నేను లేనని ఎవడన్నా చెబుతున్నాడా? నేనని చెప్పడం లేదు, ఉన్నాననే చెబుతున్నాడు. పైగా చక్కగా ఉన్నానని చెబుతున్నాడు. ఆ చక్కగా ఉండటం ఎవడో చూసేవాడు ఉన్నాడు. నువ్వు నిద్రపోతున్నప్పటికీ నీ హృదయంలో ఒకడు నిద్రపోకుండా ఒకడు ఉన్నాడు. నీకు అర్థమవుతుంది, మీరు నిద్రలో మీరు నిద్రపోతున్నప్పటికీ నీ నిద్రని చూసేవాడు మీ హృదయంలో ఒకడు మెరుగుగా ఉన్నాడు. వాడే దేవుడు, వాడే చైతన్యం, వాడే కాన్షియస్నెస్. ఆ దేవుడు అక్కడ ఉన్నాడు, వాడేమో నిద్రపోవటం లేదు. నీ మనస్సు హానిగా ఉంది, అందుకని నీ నిద్రను చూసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే దేవుడు. వాడేమో నిద్రపోవటం లేదు, వాడికి నిద్ర అవసరం లేదు. నిద్రలో ఒక చైతన్యం ఉంది, ఆ చైతన్యం ఇప్పుడు కూడా ఉంది, అది ఎక్కడికి పారిపోలేదు. నిద్రలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది, అది ఎక్కడికి వెళ్ళిపోలేదు. నీకు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోలేదు. నిద్రలో ఏ నేనైతే ఉందో ఇప్పుడు కూడా ఆ నేనే ఉంది. ఇప్పుడు ఎందుకే రమణ మహర్షి గారు చెప్పి ఆ నిద్రలో ఏను ఉందో ఆ నేను ఇప్పుడు పట్టుకోను జ్ఞాని అయిపోతా ఉంటున్నారు. నిద్రలో ఒక నేను ఉంది, ఆ నిద్రలోని నేను ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ఒకసారి నువ్వు పట్టుకోవలసిన దాన్ని పట్టుకో, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టు అంచేత అప్పుడు నువ్వు జ్ఞానం కలుగుతుందని, నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది అంచేత నా నిద్రలో నేను ఇక్కడ ఉంది. నీ నిద్రానుభవం నీ దేహం కాదు. నిద్రలో నీకు దేహం దృష్టి ఉందా? నీ దేహాన్ని నువ్వు అనుకుంటున్నావా? ఈ దేహానికి సంబంధించిన అనుభవం ఏమైనా ఉందా? ఈ మనసులో ఉన్న గొడవలు నిద్రలో ఏమైనా ఉన్నాయా? ఏం చేద్దంటే నువ్వు నిద్రలో ఇదే ఒకటే కొండ గుర్తు పెట్టుకోండి, నువ్వేది కాదో దాంట్లోంచి నువ్వు విడిపోతున్నావు. నిద్రలో మానవుడు ఏదైతే కాదో దాంట్లోంచి వాడు సెపరేట్ అవుతున్నాడు. ఎక్కడ? గాఢ నిద్రలో నీ బంధువులతోటి, నీ స్నేహితులతోటి, నీ దేహంతోటి, నీ సెక్స్ తోటి, నీ మనసుతోటి, నీ స్ట్రగుల్స్ తోటి, నీ డిసప్పాయింట్మెంట్స్ తోటి, నీ టెన్షన్స్ తోటి, నీ డిఫికల్టీస్ తోటి, అన్నిటితోటి నువ్వు సెపరేట్ అయిపోతున్నావు. ఏం చేద్దాం, ఇవన్నీ నువ్వు కాదు కాబట్టి మనం ఏదైతే కాదో దాంట్లోంచి విడిపోతున్నాం గాఢ నిద్రలో. ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. మనం నువ్వు గాఢ నిద్రలో ఉన్నా నీ సుఖాన్ని శాంతిని జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు చెదగొట్టేస్తాను. ఎవరు చెదగొట్టేస్తున్నారు? నీ గొడవలన్నీ, నీ భయాలన్నీ, నీ కోరికలన్నీ, నీ తలంపులన్నీ, నీ వాసనలన్నీ ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. అంటే మనసు రాగానే ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఈ ఊహలన్నీ మనస్సు కూడా వచ్చేస్తున్నాయి. నీ అశాంతి ఎక్కడుంది? మనస్సులో ఉంది. నీ భయం ఎక్కడుంది? మనస్సులో ఉంది. అంటే జాగ్రత్త అవస్థలోకి మనసు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అవి వచ్చేస్తున్నాయి. అంచేది మనస్సు అనగాలి. మనస్సు అనిగితే మనస్సులో ఉన్న భయం కూడా అనిగిపోతుంది. భయం ఆ చైతన్యంలో లేదు. భయం ఎక్కడుంది? చైతన్యంలో లేదు, దేహంలో లేదు, మనస్సులో ఉంది. అంటే మనస్సు అణిగినప్పుడు భయం కూడా అణిగిపోతుంది. అంటే నువ్వు గాఢ నిద్రలో ఎలా ఉన్నావో జాగ్రత్త అవస్థలో అలా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ యథార్థ స్వరూపం వ్యక్తమవుతుంది. ఆత్మకు దేహం లేదు, ఆత్మకి దేహం లేదు. అంటే గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మగా ఉన్నావు, కానీ ఉన్నావన్న సంగతి నీకు తెలియటం లేదు. గాఢ నిద్రలోనూ ఉన్నావు. ఎలా ఉన్నావు? దేహంగా లేవు, మనస్సుగా లేవు, దేవుడిగా లేవు, లోకంగా లేవు, ఆత్మగా ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు. ఎక్కడ? గాఢ నిద్రలో ఉన్నావు. కానీ ఒకటి చిన్న గొడవ ఎక్కడెక్కడ వచ్చిందంటే, చిన్న చిన్న మిస్టేక్ ఎక్కడ వచ్చిందంటే, నువ్వు గాఢ నిద్రలో చైతన్యంగా ఉన్నా, ఆత్మగా ఉన్నా, నువ్వు ఉన్నావున్న సంగతి నీకు తెలియటం లేదు. నువ్వు ఉన్నావున్న సంగతి నీకు తెలియటం లేదు. గాఢ నిద్రలో నువ్వు దేహం లేకుండానే ఉన్నావు. ఈ విధంగా నీకే శరీరం లేకుంటే గాఢ నిద్రలోనే నీకు శరీరం లేదవయ్యా. గాఢ నిద్రలో నీకు శరీరం ఉందా? నాకు శరీరం ఉంది, నాకు నేను నల్లగా ఉన్నాను ఇవేమనుకుంటున్నావా నువ్వు? గాఢ నిద్రలో నీకు శరీరం కూడా ఏముందా? ఏమీ లేదు. గాఢ నిద్రలో నీకే శరీరం లేనప్పుడు శివుడికి శరీరం ఎక్కడ ఉందవయ్యా అని అడుగుతున్నాడు. అంతకి ఇప్పుడుకో దేహం ఉందా అని భగవాన్ అడిగారు. ప్రశ్నించేవారు, నీకే దేహం లేదవయ్యా, నీకే శరీరం లేనప్పుడు శివుడికి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు గాఢ నిద్రలో నాకు శరీరం ఉందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకోవటం లేదు. నీకే శరీరం లేనప్పుడు శివుడికి శరీరం ఉందా లేదని ఆలోచించే బదులు ముందు అసలు నీకు శరీరం ఉందా లేదా నువ్వు ఆలోచించుకో. నీకే శరీరం లేదవయ్యా, శివునికి శరీరం ఎక్కడది? నీకు దేహం ఉంటే శివునికి ఉంటుంది, నీవు లేకుంటే అతడు ఉండడు. పోనీ నీకు దేహం ఉంటే నీకు దేహంతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు, ఈ శవాన్ని కూడా వేసుకు తిరుగుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా మన అందరం మన కూడా మనకు ఆస్తులు లేకపోయినా అందరికీ తెలవ శవం ఉంది కదండి. మనకేం పొలాలు లేకపోయినా బ్యాంక్ అకౌంట్లు లేకపోయినా అందరికీ తెలవ శవం ఉంది కదండి. అహంభావం ఉంది, శవం ఉంది. ఏముంది లేడని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. కానీ నేను లేనని ఎవడో చెప్పడు. ఇంచింది వాడికి నేను వ్యక్తమవుతాను కాబట్టి, వాడికి నేను వ్యక్తమవుతాను. దేవుడు వాడికి వ్యక్తం కావటం లేదు, లేడనుకుంటున్నాడు. నేను లేనని చెప్పేవాడు ఎవడో లేడు, దేవుడు లేడని చెప్పేవాడు అంటే రమణ మహర్షి గారు అనేవాడు. నీవు గాడే లేవు, దేవుడు కూడా నీకించబోయా. వాడు ఉన్నాడో లేదు వాడు గొడవ లేయి, నువ్వు ఉన్నానని నువ్వు చెబుతున్నా కదా, ఆ నేను ఎవడో తెలుసుకో చాలన్నవారు. దేవుడు గొడవ వదిలేయి, దేవుడు ఉన్నాడో లేడో ఆ దేవుడు గొడవ నీకెందుకు? ఇప్పుడు నీకు అనుమానం, దేవుడు ఉండడం ఉన్నాడని చెప్పొచ్చు, లేడని చెప్పొచ్చు. నేను ఉన్నానని నువ్వు చెబుతున్నావు కదా, నేను ఉన్నానన్న సంగతి నీకు అనుమానం లేదు కదా. ఆ నేనెవడో నీకు తెలిస్తే, ఆ నేను నువ్వు తెలుసుకుంటే దేవుడు కూడా తెలుస్తాడు. ఈ నేనెవడో నీకు తెలియకపోతే దేవుడు కూడా తెలియదు. ఇంచేది ఈ నేను అడుగునే, ఈ నేను మొదట్లోనే, ఈ నేను యొక్క ఈ నేను ఎక్కడి నుంచి అయితే జని నేననే తలంపు ఎక్కడి నుంచి ఏ హృదయంలో నుంచి అయితే జనించి వస్తుందో, ఈ నేననే తలంపు ఎక్కడైతే పుట్టి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు. అంటే ఈ నేను యొక్క మూలం తెలియకపోతే నీకు దేవుడు కూడా తెలియదు. ఈ నేను యొక్క సోర్స్ నీకు తెలియకపోతే దేవుడు కూడా తెలియదు. ఈ నేననే తలంపు యొక్క సోర్స్ నీకు తెలియకుండా నేను దేవుణ్ణి చూశానంటే అది నిజం కాదు, అది మానసిక దృశ్యమే, అది కేవలము మానసిక దృశ్యమే. అంచేత అంటే మన అందరికీ ఎప్పుడూ మన హృదయంలో ఉండే దేవుడు అంటే మనకి ఇష్టం ఉండదటండి. ఒక 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయే దేవుడు అంటే మనకి ఇష్టం అటండి. నీకు అర్థమవుతుంది? ఒక 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయాడు అనుకోండి దేవుడు, ఆ దేవుడు అంటే మనకి ఇష్టం అటండి. ఇంకా ఒక క్షణం కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఉండే దేవుడు అంటే మనకి ఇష్టం ఉండటం లేదు. ఏం చేద్దాం? దాని విలువ తెలియక మనకి అసలు వస్తుకి రూపం లేదు. రూపం లేదంటే ఇంకా పేరేంటి? రూపం వస్తే పేరు పెడతారు. రూపం లేని దానికి ఇంకా పేరే లేదు, రూపం లేని దానికి పేరే లేదు. మీరు ఓ కృష్ణుని ధ్యానం చేసుకోండి, ఓ రాముడిని ధ్యానం చేసుకోండి, మీ గురువుని ధ్యానం చేసుకోండి, ఇలా మన పెద్దలు చెబుతూ ఉంటారు. దాని అర్థం ఎందుకంటే, ఇప్పుడు కృష్ణుని తీసుకోండి, కృష్ణుని రూపాన్ని ధ్యానం చేయగా చేయగా, కృష్ణుని నామాన్ని స్మరించగా స్మరించగా, పెద్దల ఉద్దేశం ఏంటంటే, మహర్షుల యొక్క ఉద్దేశం ఏమిటంటే, జ్ఞానుల యొక్క ఉద్దేశం ఏంటంటే, అవతార పురుషుల యొక్క రూపాన్ని ధ్యానం చేయగా చేయగా, ఆ నామాన్ని స్మరించగా స్మరించగా, మన రూపానికి మన నామానికి దూరం అవుతాను వాళ్ళ ఉద్దేశం మైండ్లో. అంటే మనం కృష్ణుడి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తుంటే మన రూపానికి మనం దూరం అవుతాం, కృష్ణుడి నామాన్ని స్మరిస్తుంటే మన నామానికి మనం దూరం అవుతాం. మనల్ని బంధించేది మన రూపమే, మనల్ని బంధించేది మన నామే. ఈ రూప దృష్టి నామదృష్టి మనకు పెరిగిపోయింది. అందుచేత అంటే అహంకారానికి ఫుడ్ సప్లై చేసి ఇదే ఏ నీ లోపల ఉంటుంది. ఈగో సెన్స్కి, కామన్ సెన్స్ కాదు, ఈగో సెన్స్కి, నీకు ఈగో సెన్స్కి ఫుడ్ ఎక్కడ సప్లై, ఫుడ్ ఎక్కడి నుంచి సప్లై అవుతుందంటే, నీ రూపబుద్ధిలోంచి, నీ నామబుద్ధిలోంచి, ఈ రూపంతో ఈ నామంతో నువ్వు తాదాత్మ్యం పొందటం వల్ల నీ అహంకారానికి ఫుడ్ సప్లై అవుతుంది. ఎప్పుడైతే నీ రూప దృష్టి తగ్గిపోయిందో, నామదృష్టి తగ్గిపోయిందో, నీ అహంకారానికి ఏదో ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది, ఆ పైపు కట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ పైపు కట్ అయిపోయిందో, నీకు అప్పుడు స్వరూపం నీకు వ్యక్తమవుతుంది. అంటే ఈ దానాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ పేరు కోసమే చేస్తారు, కానీ భగవంతుని ప్రీతి కోసం చేయరు. వాళ్ళకి పేరు వస్తుందంటే 1000 రూపాయలు దానం చేస్తారు, కానీ భగవంతుని ప్రీతి కోసం చేయరు. అంటే వాళ్ళ పేరు కోసం దానం చేస్తే పేరు వస్తుంది కానీ దైవానుగ్రహం రాదు. అంటే నువ్వు చేసే పని నీ చేతిని చూడ భగవంతుడు. నువ్వు ఏదైనా పని చేస్తంటే ఏ తలంపు చూడినా పని చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు పని చేస్తున్నావు, లేకపోతే ఓట్లు కోసం చేస్తున్నావా, గౌరవం కోసం చేస్తున్నావా, దైవానుగ్రహం కోసం చేస్తున్నావా, దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు సర్వసాక్షి, ఎక్కడున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీ తలంపును చూస్తూ ఉంటాడు. అంతే మనం ప్రపంచాన్ని మోసం చేయగలం కానీ దేవుని మోసం చేయలేము. ఇది మీకు అర్థం చేసుకుని, పుణ్యం ఎక్కడుంది, మనసులో ఉంది, పాపం ఎక్కడుంది, మనసులో ఉంది. ఆత్మానుభవం పొందినవాడు నేను పుణ్యాన్ని నేను పుణ్యం చేశాను అనుకోడు, నేను పాపం చేశాను అనుకోడు. పుణ్యాత్మ అందరూ ఏమనుకుంటున్నారు, నేను పుణ్యాత్మను పుణ్యాత్మను అనుకుంటున్నారు. చెడ్డవాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకళ్ళ పైకి నా పైన వాళ్ళ కాన్షియస్నెస్ చెబుతూ ఉంటుంది, మేము పాపం చేశాం, మేము పాపం చేశాం అనుకుంటారు. కానీ జ్ఞానం మటుకు ఆత్మానుభవం పొందినవాడు నేను పాపం చేశాను అనుకోడు, నేను పుణ్యం చేశాను అనుకోడు. ఏం చేసి మనస్సుని గడప దాటి వెళ్ళిపోయాడు. ఈ ప్రకృతిని కాదు, పుణ్యం పాపం ప్రకృతిలో ఉన్నాయి, పుణ్యం పాపం మనస్సులో ఉన్నాయి. కానీ జ్ఞానం మటుకు నేను పుణ్యాత్ముడు అనుకోడు, నేను పాపాత్ముడు అనుకోడు. పుణ్యం పాపం జ్ఞానం లేవు. ఆ చైతన్యం పుణ్యం ఎక్కడుంది, మనస్సులో ఉంది. పాపం ఎక్కడుంది, మనస్సులో ఉంది. చైతన్యంలో పుణ్యం లేదు, చైతన్యంలో పాపం లేదు. అంటే ఆ చైతన్యం ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో వాడు నేను పుణ్యాత్ముడు అనుకోడు, నేను పాపాత్ముడు అని కూడా అనుకోడు. నువ్వేదైతే చింతిస్తున్నావో అదే నీకు మిగులుతుంది. నువ్వు దేని గురించి అయితే స్మరిస్తున్నావో, ఏది పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో చివరికి అది నీకు మిగులుతుంది. అంటే నీ చింతన బట్టే అది ఆధారపడి ఉంటుంది. ఏ వస్తువునైతే చింతిస్తున్నా ఆ వస్తువు నువ్వు పట్టుకుంటావు, నీకు దొరుకుతుంది. అంచేత ధ్యానం ఇతర చింతలను తోడివేస్తుంది. ధ్యానం ఇతర చింతలని అంటే నేను ఏ వస్తువునైతే చింతించాలనుకుంటున్నావు, ఏ వస్తువునైతే పొందాలనుకుంటున్నావో ఆ వస్తువు మీదే చింతన ఉంచి మిగతా చింతలని గెంటివేస్తుంది. ఏ వస్తువునైతే పొందాలనుకుంటున్నావో ఆ వస్తువు మీదే నీ తలంపుని అట్టే పెట్టేస్తుంది ధ్యానం. మిగతా తలంపులు వచ్చిన బయటికి అది తోడేస్తుంటుంది. అదే ధ్యానం, అదే ధ్యానం చేసే పనిది. అవి ఇతర చింతలను దిగదరుస్తుంది. ధ్యానం నీకు అవశ్యమైనంతకాలం ఇతరాచనలు ఉండనే ఉంటాయి. అంచేత నీకు ఇతర ఆలోచనలు ఉన్నంతకాలం ధ్యానం చేస్తూ ఉండాలి. ఇతర తలంపులు వస్తున్నంతకాలం నువ్వు ధ్యానం చేస్తూ దేవుడి తలంపు తప్పించి, దేవుడి చింతన తప్పించి, దేవుడి ధ్యాస తప్పించి, దేవుడి ధ్యానం తప్పించి, ఇతర చింతలు, ఇతర తలంపులు, ఇతర ఊహలు, అది దేహానికి సంబంధించినవి అవ్వచ్చు, ఇంద్రియాలకు సంబంధించినవి అవ్వచ్చు, ఇంద్రియ సుఖాలకు సంబంధించినవి అవ్వచ్చు, నీ మనస్సులోను కూడా అవ్వచ్చు. ఏ తలంపులు వచ్చినప్పటికీ ఒక దేవుడి చింతన తప్పించి ఏ చింతన అయినా సరే ఆ చింతన బయటకు తోరేసేది ధ్యానం. మమ్మల్ని ధ్యానం ఎప్పుడు చేయమంటారండి, ఎంతకాలం చేయమంటారని అని మీరు అడగక్కర్లేదు. అంటే దేవుడు ధ్యాస తప్పించి ఏ ఇతర చింతన మీకు వస్తున్నప్పటికీ ఆ విషయ చింతన ఉన్నంతకాలం మీరు ధ్యానం చేస్తూ ఉండవలసిందే. మీకు అనారోగ్యం ఉన్నంతకాలం మందు వాడుతూ ఉండవలసిందే. ఎంతకాలం ఎంతకాలం అని ప్రశ్న అక్కర్లేదు. తెపాలాకి మసి ఉన్నంతకాలం తుమ్ముతూ ఉండవలసిందే. ఎంతకాలం అనే ప్రశ్న లేదు. ఇంటెన్సిటీ నువ్వు చేసే సాధన యొక్క ఇంటెన్సిటీని బట్టి నీకు సాక్షాత్కారం కలుగుతుంది. నువ్వు లాంఛనానికి చేస్తే సాక్షాత్కారం కలగదు. నీ యొక్క సాధన యొక్క లోతులను బట్టి నీకు సాక్షాత్కారం కలుగుతుంది. ఇక లాంఛనానికి గౌరవానికి చేస్తే గౌరవాలకు చేసే పనులు, లాంఛనాలకు చేసే పనులు చూసి భగవంతుడు మోసపోడు. నీకంటే తెలివి గలవాడే దేవుడు. నీకు అర్థం, గాడ్ కెనాట్ బి డిస్సీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నారు రమణ మహర్షి గారు. గాడ్ కెనాట్ బి డిస్సీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే ఈ కూర్చోడాలకి నుంచి చూడాలని చూసి మోసపోయేటంత దేవుడు అమాయకుడు ఏమీ కాదు అయ్యా. ఏ ధ్యానం ఇతర చింతన దిగదరుస్తుంది. ధ్యానం నీకు ఆవశ్యమైనంతకాలం అంచేది. నీకు ధ్యానం ఎంతవరకు అవసరమంటే నువ్వు మందు ఎంతవరకు ఉండాలి, రోగం తగ్గే వరకు మందు వాడవలసిందే. అదే ధ్యానం ఎంతవరకు చేయాలంటే నీకు నిజస్థితి తెలిసే వరకు ధ్యానం చేస్తూ ఉండవలసిందే. నీకు అర్థమవుతుంది. రమణ మహర్షి గారిని ఒకరు ప్రశ్న అడిగారు, చక్కడ ప్రశ్న, వండర్ఫుల్. ఆ ప్రశ్న అడిగిన దానికైన సమాధానం అవసరం ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి, ఎంత నైస్గా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ రిప్లై అయ్యో చూడండి. ఒకడు అన్నాడు, దేవుడు ఉన్నాడా అన్నాడు రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న. రమణ మహర్షి గారికి అరువు బేరం అంటే ఇష్టం ఉండదు. ఆయనకి క్యాష్ ఎంతసేపు క్యాష్ డౌన్ చేయాలి, నీకు అర్థమవుతుంది. అప్పుడు అక్కడ విషయం తెలియజేస్తాడు. నువ్వు ఎప్పుడో ఎక్కడో ఉన్నదని, ఎప్పుడో ఎక్కడో ఏదో ఉందనుకుంటున్నావు, ఎప్పుడో ఎక్కడో ఉన్నదనుకుని ఇప్పుడే ఉంది, ఇక్కడే ఉందంటారని నీకు అర్థమవుతుంది. జన్మ దేరీ కాదు, నవ్వు హీరో అన్నాడు ఆయన. ఇప్పుడే నువ్వు ఎప్పుడో ఉందనుకున్నది ఇప్పుడే ఉంది, ఎక్కడ ఉందనుకున్నది ఇక్కడే ఉందన్నాడు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దేవుడు ఉన్నాడా అని. అంటే రమణ మహర్షి గారు దేవుడు ఉన్నాడంటే పండితులు 90 ఆర్గ్యుమెంట్లు చెబుతారు ఉన్నాడు లేడని. ఆయన వీళ్ళకి ఒక చిన్న ప్రశ్నతోటి, చిన్న రిప్లైతోటి, చిన్న అప్పటికప్పుడు చిన్న వాక్యంలో తెలియచేస్తారు. భాగవతం ఇలా ఉంది, భారతం ఇలా ఉంది, 18 అధ్యాయంలో ఉంది, 16 అధ్యాయంలో. ఈ కాంటెక్స్ట్లో ఈ కొటేషన్స్ ఆయనకు అక్కర్లేదు. వస్తువు ఆయన అనుభవంలో ఉంది, అనుభవం నుంచి తీసి సమాధానాలు చెబుతాడు వాడు ఋషి. రిషంటే ఎవడైతే సత్యాన్ని తన వ్రతంలో ఉన్న సత్యాన్ని మనకి దేహం ఏ విధంగా అయితే అనుభవంలో ఉందో వాడు ఎవడ వ్రతంలో వాడు వ్రతంలో ఉన్న సత్యాన్ని ఎవడైతే వాడు అనుభవంలో ఉందో వాడే ఋషి. సత్యాన్ని సాక్షాత్కరించుకున్న వాడిని ఋషి అని అంటారు. నోయర్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఎవడికైతే అనుభవంలో ఉందో వాడే ఋషి. అందుకే ఆయన ఏం చెప్పాడు, దేవుడు ఉన్నాడా అని అడిగాడు ఒకడు వచ్చి. నీవు ఉన్నావా అని అడిగాడు. నేను ఉన్నాను అన్నాడు. నువ్వు ఉంటే వాడు లేకుండా ఎక్కడికి పోతాడు అన్నాడు. అని ఎంత వండర్ఫుల్ రిప్లై చూడండి. అది ఆ ప్రశ్న ఏంటంటే దేవుడు ఉన్నాడా అని అడిగాడు. నీవు ఉన్నావా అన్నాడు. నేను ఉన్నాను అన్నాడు. నువ్వు ఉంటే వాడు ఎక్కడికి పోతాడురా, వాడు ఉన్నాడన్నాడు. నువ్వు చేసిన పుణ్యానికి సుఖం ఇవ్వటం కోసం, నువ్వు చేసిన పాపానికి దుఃఖం ఇవ్వటం కోసం నువ్వుంటే వాడు ఉన్న, నువ్వు ఉన్నంతకాలం వాడు అక్కడికి లేకుండా పోతాడు అనుకోకు. నిన్ను కట్టాడు కట్టేసి నిన్ను బాధటానికి వాడు కూడా ఉన్నాడు రా అన్నాడు. ఎంత వండర్ఫుల్ రిప్లై ఉన్నాయి చూడండి. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి. దేవుడు ఉన్నాడా అని ప్రశ్న, నీవు ఉన్నావా అని అడిగాడు. నేను ఉన్నాను అన్నాడు. నువ్వుంటే వాడు కూడా ఉన్నాడు. ఆ రిప్లైలు అందాలు చూడండి. అంతేకాని భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఉంది, భాగవతంలో దశమస్కంధంలో ఇలా ఎరువు మాటలు ఎంగులు మాటలు చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. అంటే కొటేషన్ తప్పని కాదు, ఆయన హృదయంలో నగ్న సత్యాన్ని హృదయం నుంచి తీసి ఇవ్వటమే సబ్జెక్ట్. కామం ఒక తలంపు, క్రోధం ఒక తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, పుట్టడం ఒక తలంపు, చచ్చిపోవడం ఒక తలంపు, రోగం ఒక తలంపు, అన్ని తలంపులే, అన్నీ కూడా తలంపులే. ఎవడైతే పుట్టానని అనుకుంటున్నాడో వాడికి మోక్షం రాదటండి. మనం అందరం పుట్టామని అనుకుంటున్నాం కదా, ఇంకా మనకు మోక్షం వచ్చే సమస్య లేదు. ఎవడైతే తాను పుట్టలేదన్న సంగతి వాడికి తెలుస్తున్న వాడికి మోక్షం వస్తున్నట్టు మనం అందరికి ఇంకా మోక్షం సమస్య లేదు. ఇప్పుడు మనం అందరం పుట్టామనుకుంటున్నాము, పుట్టలేదనుకుంటున్నావా? పుట్టామనుకుంటున్నాం, అంచేది మనకు మోక్షం రాదట్టండి. ఎవడైతే తాను పుట్టలేదన్న సంగతి తెలుస్తుందో వాడికి మోక్షం వస్తున్నట్టండి. అంటే ఏది పుట్టలేదు? ఆత్మ పుట్టలేదు. వాడు ఎవడు? ఆత్మ. అంటే ఎవడికైతే ఆత్మానుభవం వచ్చిందో వాడికే మోక్షం వస్తుంది. ఎవడికైతే ఆత్మజ్ఞానం వచ్చిందో వాడికే మోక్షం వస్తుంది. ఎవడికైతే విద్య ఆత్మ విద్య వచ్చిందో వాడికే మోక్షం వస్తుంది. అది ఇంగ్లీష్ సైన్స్ అన్నాడు కృష్ణుడు. ఆత్మజ్ఞానం ఎటువంటిది అటండి? మామూలుగా ఫిజికల్ సైన్సెస్ సంబంధించి కాదు, ఒక మెడిసిన్ లాంటిది కాదు, అది ఈ బాడీకి సంబంధించిన సైన్స్ కాదు అట్టినది. ఆత్మజ్ఞానం ఆత్మ విద్య ఎటువంటిది అంటే రాజులకి అన్ని విద్యల్లోకి రాజుది. అది ఇంగ్లీష్ సైన్స్, అది ఇంగ్లీష్ సీక్రెట్. 9వ అధ్యాయంలో భగవంత కృష్ణుడు చెబుతున్నాడు. అది ఏమి సైన్స్ అయ్యా? ఆత్మ సైన్స్. అది ఇంగ్లీష్ సైన్స్. అది ఎటువంటి రహస్యం? అది ఇంగ్లీష్ సీక్రెట్ అయ్యా. అది రహస్యాలకు రాదటండి, విద్యలకు రాదటండి. ఏది? ఆత్మజ్ఞానం. అంచేది విద్యలో ఆత్మ విద్య నేనన్నాడు విభూతి యుగంలో కృష్ణుడు. కుమారస్వామిని నేను, సముద్రాన్ని నేను, ఆకాశాన్ని నేను, ఏమన్నాడు బృహస్పతిని నేను, విద్యల్లో ఆత్మ విద్యను నేను, సేనాపతుల్లో స్కందుడిని నేను, సముద్రాన్ని నేను, బృహస్పతి నేను, పురోహితుల్లో బృహస్పతిని నేను, ఇంకేం చెప్పండి, విద్యలో ఆత్మ విద్యను నేను, యాదవుల్లో కృష్ణుడిని నేను. నేనని తలంపునని చెప్పు, నీకు దేహబుద్ధి ఉన్నని చెప్పు. ఆ మొదటి తలంపు దేహము నేననే తలంపే మొదటి తలంపు, ఆది తలంపు, ఆ తొలి తలంపు. ఆ తలంపు నీకు ఉన్నంతకాలం ఈ ధ్యానం చేయడం తప్పదు, ఈ జపం చేయడం తప్పదు, ఈ గుళ్ళు చుట్టూరు తిరగడం తప్పదు, ఈ నదుల్లో ములగటం తప్పదు. ఈ సాధన ఏది? దేహబుద్ధి ఉన్నంతకాలం, ఈ దేహగతమైన నేను ఉన్నంతకాలం, ఈ మనోగతమైన నేను ఉన్నంతకాలం నువ్వు ధ్యానం చేయవలసిందే, జపం చేయవలసిందే, సాధన చేయవలసిందే. ఇందులో నుంచి ఎస్కేప్ అవ్వడానికి నీకు అవకాశం లేదు. హ్యూమన్ మైండ్ చాలా కాంప్లికేటెడ్ మైండ్, హ్యూమన్ బాడీ చాలా కాంప్లికేటెడ్ బాడీ. సైన్స్ ఎంత, మెడికల్ సైన్స్ ఎంత అభివృద్ధి అయినా ఆ సైన్స్కి అందిన రోగాలు ఎన్నో మన బాడీలో ఉన్నాయి, బాడీకి వస్తున్నాయి. అంటే హ్యూమన్ బాడీ కాంప్లికేటెడ్ బాడీ, హ్యూమన్ మైండ్ కూడా కాంప్లికేటెడ్ మైండ్. ఆ హ్యూమన్ మైండ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, హ్యూమన్ బాడీని కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే హ్యూమన్ మైండ్ కూడా కాంప్లికేటెడ్ కాబట్టి సబ్జెక్ట్ సింపుల్గా చెబితే ఎవరికి ఇష్టం ఉండదు, కాంప్లికేటెడ్గానే చెప్పాలి. మేము కూడా ఇలా రాకూడదు, లాంగ్ కోట్లు వేసుకుని కాషాయం బట్టలు తొడుక్కు రావాలన్నమాట. మేము కూడా సింపుల్గా ఉండకూడదు, సింపుల్గా ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు. సబ్జెక్ట్ కూడా సింపుల్గా చెబితే ఎవరికి ఇష్టం ఉండదు. మీకు అర్థమవుతుంది ఏం చేసి హ్యూమన్ మైండ్ కాంప్లికేషన్ కావాలి సింపుల్గా. ఇప్పుడు ద్వైతం గురించి అద్వైతం గురించి ఇంతంత పుస్తకాలు రాశారు కొంతమంది, ద్వైత సిద్ధాంతం గురించి అద్వైత సిద్ధాంతం గురించి. రమణ మహర్షి గారు రెండు మొక్కల్లో ద్వైతం ఏంటంటే అద్వైతం ఏంటంటే రెండు మొక్కల్లో ఒకటో తర్వాత చదివాడు కూడా అర్థమయ్యేలా చెప్తారు. నీకు దేహబుద్ధి ఉంటే ద్వైతం, దేహబుద్ధి లేకపోతే అద్వైతం. వండర్ఫుల్ చూడండి, టీచింగ్ చూడండి. ఈ ద్వైతం గురించి అద్వైతం గురించి ఇంతంత పుస్తకాలు, ఒకళ్ళు వాళ్ళు కొట్టుకు చావటం సిద్ధాంత చర్చ. అసలు వాళ్ళు చెప్పే మాట వాళ్ళకి అనుభవం లేదు. మీరు వండర్ఫుల్ చూడండి, ద్వైత అద్వైత పేచీల గురించి రెండు మొక్కల్లో తేల్చెప్పి. నీకు దేహబుద్ధి ఉంటే నీకు ద్వైతం ఉన్నట్టే, నీకు దేహబుద్ధి లేదనుకో ఉన్నది అద్వైతమే. ఏ పుస్తకం ఉంది చూడండి, ఇంత న్యాచురల్గా ఏ బుక్లో ఉంది చెప్పండి, సిద్ధాంత చర్చలు చేసే వాళ్ళకి అంటే ఇది చాలా సింపుల్గా ఉంది, చాలా ఇది చెబితే మనకు నచ్చదు, ఏం చేయాలి, మన బ్రెయిన్కి కాంప్లికేషన్ కావాలి, లిటిగేషన్ కావాలి, ఈ బ్రెయిన్కి లిటిగేషన్ కావాలి, కాంప్లికేషన్ కావాలి. సింపుల్గా చెప్పారనుకోండి, సింపుల్గా ఏదో చెప్పారు అనిపిస్తుంది. ఎవరు తుండు కొట్టి కట్టుకొచ్చాడు అనుకోండి, నన్ను పెద్ద గౌరవం చేయరు. పెద్ద పటాటంగు లాంగ్ కోటేసి టోపీలు పెట్టుకుని పెద్ద పటాటా పంగు వచ్చాడు ఎక్కువ గౌరవం చేస్తారు. ఎవరు తుండు కొట్టి కట్టుకొచ్చాడు అనుకోండి, నన్ను పెద్ద గౌరవం చేయరు. ఇంకా ఆ మైండ్లో ఉందా దోషం? ఈ జన్మకి రాబోయే జన్మకి చావు ఎటు వండదు, ఈవేళ పగలకి రేపు పగలకి నిద్ర ఎటు వండదు అన్నారు భగవాన్. ఈవేళ పగలకి రేపు పగలకి నిద్ర ఎటు వండదు, ఈ జన్మకి రాబోయే జన్మకి మధ్యన చావు ఉందని. మరణం అటువంటిది అంటే నిద్ర కూడా చిన్న చావు, నిద్ర కూడా ఆ చిన్న చావు. అయితే నిద్రకి మరణానికి తేడా ఏమిటంటే, నిద్రపోయిన తర్వాత సేమ్ బాడీలో లెగుస్తున్నాం మనం, మరణించిన తర్వాత మరొక దేహంలో లెగుస్తాం. నిద్రపోయిన తర్వాత ఈవేళ ఏ బాడీలో ఉన్నామో రేపు కూడా అదే బాడీలో లెగుస్తున్నాం నిద్రపోయిన తర్వాత. కానీ మరణించిన తర్వాత మనకి దేహం మారుతుంది, దేహం కొత్త దేహంలోకి మనం లెగుస్తాం, అది అంతే తేడా. అంతేకాని నిద్ర కూడా చిన్న చావుతోటి సమానం, నిద్ర కూడా చిన్న చావుతోటి సమానం. గాఢ నిద్రలో నీకు తెలియకుండా నీ మనసు నీ పుట్టింటికి వెళ్తాంది, నీ హృదయస్థానంలోకి వెళతాంది, నీ సహజ స్థితి నువ్వు పొందుతున్నావు గాఢ నిద్రలోకి. గాఢ నిద్రలో నీకు తెలియ తెలియకుండా నీ మనసు నీ హృదయస్థానంలోకి వెళతాందో, అలాగే జాగ్రత్త అవస్థలో ప్రయత్నం చేసి దాన్ని ఆ హృదయస్థానానికి పంపాలి, అదే సాధన. అది నేదా సాధన, నేదా విచారణ, నేదా విచారణ. నీకు అర్థమవుతుంది, జాగ్రత్త అవస్థలో ఉండగా మీరు భక్తి మార్గం, ధ్యాన మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం, ఏదో ఒక మార్గంలో మీరు ప్రయాణం చేసి గాఢ నిద్రలో మీ మనస్సు ఏ విధంగా అయితే మీ ప్రయత్నం లేకుండా హృదయంలోకి పెడతాందో, అలాగే జాగ్రత్త అవస్థలో ప్రయత్నం చేసి హృదయస్థానంలోకి మీ మనస్సును పంపించడమే యోగం యొక్క లక్ష్యం. యోగం యొక్క లక్ష్యం అంటే యోగం చిత్తవృత్తిని నిరోధించడమే యోగం అని పతంజలి చెప్పాడు. పతంజలి ఏమని చెప్పాడంటే, నీ చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని, నీ మనస్సులో ఉన్నటువంటి వృత్తిని దాన్ని నిరోధించి మనస్సును అంతర్ముఖపరచడమే యోగం యొక్క లక్ష్యం. యోగం ఏ విధంగా అయితే మైండ్ బ్రెయిన్లో ఎంత సహజంగా ఉందో, మైండ్ బ్రెయిన్లో ఎంత సహజంగా ఉందో, అంత న్యాచురల్గా, అంత నార్మల్గా, అంత సహజంగా, అంత సరళంగా నీ మనస్సును హృదయ స్థానంలో నిలబెట్టి ఉంచడమే యోగం యొక్క లక్ష్యం. అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ, అదే యోగం. నీ మనస్సుని కనుక హృదయంలో నిలబెట్టి ఉంచితే అక్కడ మనస్సు కరిగిపోతుంది. మనస్సు ఇప్పుడు ఏ విధంగా అయితే నీకు మనస్సు నేనుగా వ్యక్తమవుతుందో, మనస్సు కరిగిపోయిన తర్వాత నువ్వు పోతావని అనుకోకు, నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. అప్పుడు ఎవడైతే దేవుడని నువ్వు అనుకుంటున్నావో, ఎవడైతే వైకుంఠవాసి అనుకుంటున్నావో, ఎవడైతే కైలాసానికి అధిపతి అనుకుంటున్నావో, ఆ దేవుడే యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఏ వస్తువు అయితే యూనివర్సల్ సపోర్ట్ చేస్తుందో, ఆ వస్తువే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. జ్ఞానశక్తి లేకుండా ఉండడు, జ్ఞానిశాంతి లేకుండా ఉండడు, జ్ఞాని కాంతి లేకుండా ఉండడు, జ్ఞాని ఎగ్జిస్టెన్స్ లేకుండా ఉండడు, జ్ఞాని ఆనందం లేకుండా ఉండడు. ఆ చైతన్యానికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, చైతన్యానికి ఎటువంటి గుణాలు అయితే ఉన్నాయో, జ్ఞాని చైతన్యంతో తాదాత్యం పొందుతాడు కాబట్టి ఆ చైతన్యం యొక్క గుణాలన్నీ కూడా జ్ఞానిని వరిస్తాయి. రమణ మహర్షి గారు చెప్పిదండి, నేను పుట్టాను అనుకున్నవాడికి ఎవరికి మోక్షం రాదు. ఎవరు పుట్టాడు? దేహం పుట్టింది. నేను పుట్టాను, నేను పుట్టానంటే వాడికి ఏ బుద్ధి ఉంది? దేహ బుద్ధి ఉంది. ఆ దేహం చుట్టూనే తిరుగుతూ ఉంటాడు వాడు. నేను ఎవడైతే వాడు పుట్టలేదన్న సంగతి తెలుస్తుందో వాడికి ఒక్కడికే మాత్రమే మోక్షం వస్తుంది అన్నారు. మనం అందరం పుట్టామనుకుంటున్నామా, పుట్టలేదనుకుంటున్నామా? పుట్టామని అనుకుంటున్నాం అని చెప్పి మోక్షం సున్నా. మనం హీరోలు కాదు, హీరోలునే. నీకు అర్థమవుతుందే, మనం అందరం పుట్టాం అనుకుంటున్నాం. ఎవరు పుట్టారు? దేహం పుట్టింది. అంటే దేహబుద్ధి ఎవడైతే తాను పుట్టలేదన్న సంగతి తెలుస్తుందో, తానంటే ఎవడు? ఆత్మ. అంటే ఆత్మకు పుట్టుక లేదు. ఎప్పుడైతే వాడికి ఆత్మానుభవం వచ్చిందో వాడు పుట్టలేదన్న సంగతి వాడికి తెలుస్తుంది. వాడిగ్రహ మోక్షం. మోక్షం అంటే ఎవడికట్టండి? వాడికట్టండి మోక్షం. ఎవడైతే తాను పుట్టలేదన్న సంగతి వాడికి అనుభవంలోకి వచ్చిందో వాడికి మోక్షం. ఆత్మ పుట్టుక లేదు, పుట్టుక లేని దానికి చావు కూడా లేదు. ఆత్మకు మరొక పేరే మోక్షం, ఆత్మకు మరొక పేరే శాంతి, ఆత్మకు మరొక పేరే ధ్యానం, ఆత్మకు మరొక పేరే ధ్యానం, ఆత్మకు మరొక పేరే శాంతి. నీకు దేహం నేనుగా ఎలా వ్యక్తమవుతుందో, నీ మనస్సు నీకు ఏ విధంగా అయితే వ్యక్తమవుతుందో, నీ ఇంద్రియాలు ఏ విధంగా అయితే నీకు నేనుగా వ్యక్తమవుతున్నాయో, అంత న్యాచురల్గా ఆత్మ నీకు నేనుగా వ్యక్తమవుతుంది, వాడికి మోక్షం. ఇప్పుడు నేనే ఎవరికి మీకు ఏది గుర్తు వస్తుంది? దేహం గుర్తు వస్తుంది అంతే కదా. మీకు దేహమే నేనుగా వ్యక్తం అవుతుంది, మనస్సే నేనుగా వ్యక్తం అవుతుంది. బిఎంఐ, బి అంటే బాడీ, ఎం అంటే మైండ్, ఐ అంటే ఇంటలెక్ట్, ఈ మూడే మీకు నేనుగా వ్యక్తం అవుతున్నాయి. ఈ అడిగిలోంచి దాటి బయటికి వెళ్తేనే కానీ ఆ స్వరూపం నేనుగా వ్యక్తం కాదు. బిఎంఐలోంచి బయటపడాలి. బిఎంఐలోంచి ఈ బిఎంఐని మోసుకు తిరుగుతూ ఉంటాం. నీకు అర్థమవుతుంది, తెలివైన వాడు నేను తెలివైన వాడు అనుకుంటాడు, అందమైన వాడు నేను అందమైన వాడు అనుకుంటాడు. నీకు అర్థమవుతుంది అంటే వాడు బాడీ చోటు ఐడెంటిఫై అవుతాడు, వాడు తెలివితేటల చోటు ఐడెంటిఫై అవుతాడు, వాడు మైండ్ చోటు ఐడెంటిఫై, వాడు మంచివాడు నేను చాలా మంచివాడు, నేను చాలా మంచివాడు అనుకుంటాడు. నీకు అర్థమవుతుంది వాడు కుటుంబంతో తాదాత్యం, మా కుటుంబం చాలా మంచిదని అంటాడు, అంటే వాడు కుటుంబంతో తాదాత్యం పొందుతాడు. ఈ బిఎంఐ తోటి తాదాత్యం ఉన్నంత కాదు, నీకు అసలు వస్తువుతో తాదాత్యం పొందలేవు. బి అంటే బాడీ, ఎం అంటే మైండ్, ఐ అంటే ఇంటలెక్ట్, వీటితోటి నీకు తాదాత్మ్యం తెగిపోయినప్పుడే నీకు నిజం, నీ హృదయంలోని నిజం నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ నిజానికి చావు లేదు, ఆ నిజానికి పుట్టుకు లేదు, ఆ నిజమే చైతన్యం, ఆ నిజమే యూనివర్స్ కూడా ఆధారంగా ఉంది. దేవుడు అనేవాడు ఆత్మ లేకుండా లేదు. ఏదైతే నీ సాధన చూసి అంటే నువ్వు హృదయపూర్వకంగా భగవంతుని అనుభవంలో తెచ్చుకోవాలని సాధన చేస్తుంటే అదేమి నీ హృదయంలోని సత్యవస్తువే ఈశ్వరుడుగా గురువుగా విషయభూతమయ్యి, అంటే ఈశ్వరుడే నీ హృదయంలోని సత్యవస్తువే. దేవుడికి ఒక రూపం ధరించి గురువుగా రూపం ధరించి వస్తారు వాళ్ళు. కానీ దేవుడికి దేహంలో ఉన్నప్పుడు కూడా తాను దేహం మాత్రమే కాదనే సంగతి తెలుస్తూ ఉంటుంది. దేవుడు పుడతాడు, మనం పుడతాం, కానీ దేవుడికి శరీరం వచ్చినప్పుడు కూడా తాను దేహం మాత్రమే కాదన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడు దేవుడు, నీకు అర్థమవుతుంది. దేవుడు కృష్ణుడికి కూడా దేహం ఉండొచ్చు, మనకు ఏ విధంగా అయితే శరీరం ఉందో కృష్ణుడికి కూడా శరీరంలో ఉండొచ్చు. కానీ కృష్ణుడు ఆ శరీరానికి పరిమితమై ఉండడు. మనకు శరీరం వస్తే శరీరానికే శరీరానికి పరిమితమైన వాడు జీవుడు, శరీరానికి పరిమితం కాని వాడు దేవుడు. కృష్ణుడు నేను దేహాన్ని అని అనుకోలేదు, నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకో, లవ్ మీ, ఆల్వేస్ లవ్ మీ, మోర్ లవ్ మీ, మోర్ లవ్ మీ అని కృష్ణుడు నన్ను ప్రేమించండి, నాకు సంబంధించిన పనులు చేయండి, నా గురించి బోధించండి. ఓ అర్జున, నువ్వు నేను చెప్పుకున్న మాటలు ఎవడైతే ఈ లోకంలో ఈ భగవద్గీత శాస్త్రాన్ని ఎవడైతే వాడు అర్థం చేసుకుని ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవడైతే చెబుతున్నాడో ఈ సృష్టిలో వాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పాడు కృష్ణుడు అర్జునుడితో. ఈ ప్రపంచంలో ఎవరంటే నాకు బాగా ఇష్టం అంటే నీకు నాకు జరిగినటువంటి ఈ డైలాగ్ని, ఈ సంభాషణని ముందు వాడు చదివి అర్థం చేసుకుని వాడు అనుభవానికి తెచ్చుకుని ఇతరులకు అర్థం అయ్యేలాగా చెప్పగలిగిన వాడు ఈ సృష్టిలో నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. వాడు నాకు నీరెస్టు, వాడు నాకు నీరెస్టు అని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఇక్కడ విషయం అంతే కదా, దేవుడికి జీవుడికి తేడా అంటే కృష్ణుడు కూడా శరీరం ఉంది, కానీ ఆ శరీరానికి వాడు పరిమితుడు కాదు. మనకి శరీరం ఉంది, మనం శరీరానికి పరిమితం అయ్యాం. వాడి శరీరానికి పరిమితం అవ్వలేదు కాబట్టి వాడు దేవుడు, మనం శరీరానికి పరిమితం అయ్యాం కాబట్టి మనం జీవులం. మనందరికీ నిద్ర అంటే ఇష్టం అంటే చావు అంటే భయం అంటాడు భగవాన్ చెబుతున్నారు. అందరికీ నిద్ర అంటే ఇష్టం అంటే కానీ చావు వస్తాంటే మనకు వద్దనుకుంటా ఉంటాడు. నిద్రకి చావుకి తేడా ఏంటంటున్నారని భగవాన్, నిద్ర అంటే అందరికీ ఇష్టం అంటుంది, పైగా నిద్రపోయే టైంలో ఏదైనా ఎవరైనా చెప్పిన ఉండవయ్యా రేపు మాట్లాడదాం వెళ్ళిపో ఉంటాడు అంటాడు. కానీ చావు వస్తుంటే మటుకి చాలా భయం ఉండదు. ఇంచక ఆ తేడా ఎందుకు వస్తుందండి? నిద్రపోయేవాడు రేపు లభిస్తాను కదా అనుకుంటాడు వాడు, ఆ తలంపు వల్ల వాడికి భయం అవుతుండేది. చావు నిద్ర అయిపోయి నిద్రలో కూడా వాడికి ఏ గుణం ఉండదండి, చనిపోయిన తర్వాత కూడా ఏ గుణం ఉండదండి. కానీ రెండు సమానమే, నిద్ర చావు సమానం. మన వాళ్ళు చెబుతారు కదా నిద్రపోయేవాడు చచ్చిన వాడితో సమానం, మన వాళ్ళు చెప్తా ఉంటారు కదండి. కానీ మరి రెండు సమానమైనప్పుడు నిద్ర అంటే మనం ఇష్టపడుతున్నాం, కానీ చావు అంటే మనకి ఇష్టం లేదు. కానీ కారణం ఏంటి? నిద్రలో నిద్రపోతే మళ్ళీ ఈ దేహం మనకు కనిపిస్తుంది కదా, మళ్ళీ ఈ ప్రపంచం కనిపిస్తుంది కదా, ఐదేవారం కనిపిస్తుంది కదా అని ఒక తలంపు ఉంటుంది అని పడుకునేమని. ఆ తలంపు వాళ్ళకి భయం కలగడం, నిద్ర అంటే భయం కలగటం లేదండి. ఆ తలంపు వాళ్ళే కేవలం ఏమంటే భయం, మళ్ళీ చనిపోతే దేహం కనపడదు, ఊరు కనపడదు అని ఆ తలంపు వాళ్ళే భయం వస్తుంది. దానికి నిద్ర అంటే వీడికి నిద్ర ఉంటే భయం లేకపోవడానికి కూడా తలంపే కారణం. మరణం అంటే వీడికి భయం అయ్యడానికి కూడా కారణం, దీనికి తలంపే కారణం, దానికి తలంపే కారణం. ఆ తలంపు అనేది నిజం కాదు, నీ తల్లిదం అనేది నీ హృదయంలో ఉంది. నిద్ర అంటే నీకు నిద్ర ఉంటే నీకు భయం లేకపోవడం నీ తలంపే కారణం. చావు అంటే నువ్వు భయపడటానికి అది కూడా కారణం, నీ తలంపే కారణం. ఏంటో తలంపు, మళ్ళీ దేహం కనపడదు, ఊరు కనపడదు, చుట్టాలు కనపడరు, కాఫీ తాగడానికి నోరు ఉండదు, దీన్ని కాల్ చేస్తారు కదండి, సినిమాలు చూడటానికి కళ్ళు ఉండవు. మన అలవాట్లు ఎక్కడికి పోవండి, ఉడికే మనం చనిపోయిన తర్వాత మనం చనిపోయే రోజున ఎటువంటి అలవాట్లు మనకు ఉన్నాయో అలవాట్లు ఎక్కడికి పోవు. శ్మశానంలో అలవాట్లు కాలం, దేహం కాలకుండా ఇంద్రియాలు కాలిపోతాయి, మళ్ళీ కొత్త దేహంలోకి అలవాట్లన్నీ వచ్చేస్తాయి. కొంతమంది బాగా డబ్బు వచ్చిందని అధికారం వచ్చిందని గర్వం పెంచుకుంటారు అనుకోండి, ఆ డబ్బు పోవచ్చు అధికారం పోవచ్చు అండి, రాబోయే జన్మలకు గర్వం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు డబ్బు ఉందని గర్వం నేర్చుకున్నాం అనుకోండి, ఏదైనా పదవి వచ్చిందని గర్వం నేర్చుకుంటాం అనుకోండి, కాల ప్రవాహంలో డబ్బు పోవచ్చు పదవి పోవచ్చు, కానీ వచ్చే జన్మకి గర్వం అంతా వచ్చేస్తుంది. అదే రమ్మ మహర్షి గారు ఇదే ప్రశ్న అడిగారు, హృదయంలో దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడంటున్నారు, హృదయంలో వస్తువు ప్రత్యక్షంగా ఉందంటున్నారు, మరి ప్రత్యక్షంగా హృదయంలో ఉన్నప్పుడు సజీవంగా ఉందంటున్నారు, సజీవంగా ఉన్న వస్తువు నాకు ఎందుకు అనుభవంలోకి రావటం లేదని ఒకటి ప్రశ్న వేశారు. ఇప్పుడు నా దేహం అనుభవంలో ఉంది కదా, నా మనస్సు నాకు అనుభవంలో ఉంది కదా, నా గుణం నాకు అనుభవంలో ఉంది కదా, అదేవిధంగా నా హృదయంలో ఉన్న వస్తువు నాకు ఎందుకు అనుభవంలో రావటం లేదని ప్రశ్న. అదే భగవాన్ చెప్పారు, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్ అన్నారు, నీ అలవాట్ల యొక్క వేగం, నీ వాసనల యొక్క వేగం, నీ తలంపుల యొక్క వేగం, నీ గుణాల యొక్క వేగం, నీ ప్రకృతి గుణాల యొక్క వేగం, నీ అలవాట్ల యొక్క వేగం వల్ల నీ హృదయంలోని వస్తువు నీకు వ్యర్థం కావటం లేదు. నువ్వు అలవాట్లలోంచి నీ ప్రకృతి గుణాల నుంచి విడుదల పొందు, అప్పుడు చూడు నీకు వస్తువు ఉందో లేదో, అప్పుడు నీకు తెలుస్తుంది. రమణ మహర్షి గారు చక్కటి మాట చెప్పారు, ఆ వస్తువు ఎలా ఉంటుందో ఊహించడానికి నువ్వు ప్రయత్నం చేయకు, ఊహించడానికి ప్రయత్నం చేస్తే నీ మనస్సు ఇల్లు అక్కడ కూర్చుంటుంది, దీని పెంట కూడా తీసుకుపోతుంది అక్కడికి. ఆ వస్తువు ఎలా ఉంటుందో నువ్వు ఊహించడానికి ప్రయత్నం చేయకు, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, దాని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. వండర్ఫుల్ టీచింగ్ చూడండి, ఆ వస్తువును నీ హృదయంలో ఒక సర్పవస్తువు ఉంది, దాన్ని ఊహించడానికి ప్రయత్నం చేయకు, దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ వస్తువు నీ మాటలకు అందకపోయినా, నీ ఇంద్రియాలకు అందకపోయినా, నీ మనస్సుకు అందకపోయినా, నీ అనుభవానికి అందుతుంది. అది అనుభవేక వేద్యం. లాయర్ ఏ విధంగా అయితే లాన ప్రాక్టీస్ చేస్తాడో, డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడో, అదేవిధంగా నువ్వు ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తే నీకు ట్రూత్ వ్యక్తమవుతుంది. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నువ్వు ఉందనుకున్నప్పుడు కూడా ఉంది, లేదనుకున్నప్పుడు కూడా ఉన్నది, లేకుండా ఎక్కడికి పోదు. తెలుసుకుంటే సుఖపడతావు, తెలియకపోతే నువ్వు దుఃఖపడతావు. జన్మ జన్మలకి ప్రతి జన్మకు కూడా నీకు ఏదో దుఃఖం నేను తరుముకుంటేనే వస్తుంది. ఆ వస్తువు దుఃఖము లేని స్థితికి నువ్వు ఎదగాలంటే, దుఃఖము లేని స్థితి ఒక ఆత్మలో